ఏ ఉదయం మన చిన్న యవ్వన వయస్కులను గుర్చి ఎంతో ఆశ్చర్యం కదా. ఎందుకో తెలుసా? ఫెఫే మరియు ఫిఫే 16వది. వారు ఆలయంలోకి వస్తారు. ఆ వయస్సులో ఉన్న చిన్నమ్మాయిలు వారు ఎంతో అందంగా కనిపించాలని అనుకుంటారు. తెలుసా, వారికి వారి తల్లపైన వెంట్రుకలన్నీ ముళ్ళు పెట్టుకుంటారు. నేను బోధ చేస్తూ వారిని గమనించాను. వారి వారి వెంట్రుకలు చిందరబందరగా ఉంచుకుంటారు. మరికొద్దిసేపైన తర్వాత దానిని వారు వారి ముఖాల వెనుకకు విసురుకుంటారు. ఉంగరాల జుట్టును నిటారుగా చేసుకుంటూ సహోదరి డానిక్స్ చిన్నపాప నేను గమనించాను. సహోదరి కాలిన్స్ చిన్న ఆ పేరేంటి, చిన్న బెట్టి, చిన్న బెట్టి నాలో నేను కొద్దిగా నవ్వుకున్నాను. అయితే వారి అదంతా చక్కని అలంకరణ తర్వాత నేరుగా, బిడ్డా మీ హృదయాలు ఎలాగైతేమి, మీరు నాకు సొగసుగా ఉన్నారు, మీ హృదయాలు దీవించబండు కాక. అవును, సొగస్సు. సొగసైన ఆత్మ వచ్చి కూటములో కూర్చుని అలాగ వచ్చి సువార్తను వినుట, అది ఒక బాలికను అందమైన బాలికగా చేస్తుంది. వివాహం చేసుకుని ఏ యోగ్యుడైన అబ్బాయి కూడా దానినే తలస్తాడు. వందనాలండి, అది మంచిది. ఒకరు నాతో ఏకీపించారు, అది మంచిది, చాలా మంచిది. అది సత్యమేనని నేను నమ్ముతాను. అది వింతైన విషయం కాదా? నా బైబిల్ నేను తెరిచినప్పుడు నేరుగా నేను దానియేలు 9వ అధ్యాయం తీశాను. నేను సహజంగా ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటాను, వారి యొక్క కోటును తీయవద్దని, వారి చొక్కాయికి రంధ్రముందని, నాకు లేదు అని నేను నిరీక్షిస్తున్నాను. అయితే చొక్కాయిని రంధ్రం నుండి నేను దాన్ని తీయలేని ఒక సమయాన్ని నిన్ను చూశాను. నిజం అయితే దీనికి లేదనుకుంటాను. నాకు నేనుగా సభికులకు కూడా ఈ ఉదయం పరిశుద్ధాత్మ సన్నిధానాన్ని మనము శ్లాఘిస్తున్నాము అని నేను నమ్ముతున్నాను. మనం ఒకరికొరికి ఒకరి సహవాస సన్నిధిని నేను అభినందిస్తున్నాను. సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంత మనోహరము, ఎంత మంచిది. అది అహరోను గడ్డం మీదుగా అతని అంగీలంచ వరకు దిగిన పరిమళ తైలం వల్లే ఉంటుంది. ఈ రోజు నేను భోజనం చేయడం కొరకై బ్లూ బోర్ కు వెళ్లాను. నాతో అక్కడికి వచ్చిన వారు సహోదరు బిల్ మరియు సహోదరి డావ్. వారు ఇక్కడ కూర్చుని చూడటానికి ప్రత్యేకంగా కనిపిస్తున్న కోడి వేపుడు భుజిస్తున్నారు. చెమటలు కాచుకుంటూ మంచి సమయంలో ఉన్నారు వారు. చూశారా, పైకి వెళ్లిపోయాము. సంఘంలో చాలా మందిని ఇక్కడ కలుసుకున్నాము. వారంతా నా భోజన బిల్లు వారే ఇవ్వాలన్నారు. అదెంతో మంచిది, నేను దాన్ని అభినందిస్తున్నాను. నేను ఇంటికి చేరుకున్నప్పటికీ ఒకరు తీసుకొచ్చిన టమాటాలు పెట్టే బిల్లి ఆ పెట్టెతో బిల్లి వచ్చాడు. అక్కడ చల్లని మంచి స్థలమైన జార్జియా రాష్ట్రం నుండి అవి తెచ్చినవి. ఏ సమయంలో అక్కడెంతో చల్లగా ఉంటుందని వారు నాతో చెప్పారు. ఆ తర్వాత ఒక చిన్న వ్యక్తిని బయట కలుసుకున్నాను. ఈ మధ్యాహ్నం నా పర్యవేక్షణలు ముగించు వస్తూ ఉన్నాను. గంటన్నర క్రితం మందిరం అయిపోయిన తర్వాత ఒక రకమైన యవనస్తుడు బయట కలిసి నాతో అన్నాడిలాగు. నేను అన్నాను, వేడిగా ఉన్నది అని. అతడన్నాడు, నిజం అలాగే ఉంటుంది. అతడు జార్జియా నుండి వచ్చిన వాడని నేను తెలుసుకున్నాను. కనుక అతడు చెప్పాడు, జార్జియాలో తప్పక వేడిగా ఉంటుంది అని అన్నాడు. మంచిది, వేడిగా ఉండే స్థలాన్ని తప్పించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం, అవును కదా. అందుకొరకే మనం ఇక్కడ ఉన్నాము. స్నేహితులారా, మీ అందరి మంచితనం కొరకై మీకు నిండైన ధన్యవాదములు. మీరు లేకుండా నేనేమి చేస్తాను, మీరు లేకుండా నేనేమి చేస్తాను. నన్ను ప్రేమించే వారు ఎవరు లేకపోతే, వర్తమానం వినివారు ఎవరు లేనట్లయితే నా వర్తమానం అంతా వృధావుతుంది కదా. టెలిఫోన్ స్తంభాలకు చెట్లకు నేను బోధ చేయలేను, అవి అర్థం చేసుకోలేవు. కనుక వచ్చి మీ వలే అది విను ప్రజలు ఉండవలసి ఉన్నది. మీరు వచ్చి ఇలాంటి వేడి స్థలంలో కూర్చుంటే నా భార్య అన్నది ఈ ఉదయం వెనకాల మంట పెట్టినట్టుగా ఉన్నది అని. ఆ విధంగా కూటమిలో కూర్చున్న వ్యాధిగ్రస్తులను కొన్నిసార్లు చూచుడు కొరకై ఉంటున్నది. మహిమలో దేవుడు మీకు అందమైన రమ్యమైన గృహాన్ని దయచేస్తాడు. అది నా ప్రార్థన. అది ఆయన చేస్తాడని నేను నమ్ముతూ నిరీక్షిస్తున్నాను. ఇప్పుడు మనం చూద్దాం, నా కోటు ఎవరో ఇక్కడి నుండి తీశారు. ఈ రాత్రి నేను కొద్దిగా చదవలసి ఉన్నది. దీని యొక్క మొదటి భాగాన్ని గుర్చి ఎంత మంది ఆనందించారు? ఓ, ఇది ఎక్కువ వేడిగా లేకున్నట్లయితే మనం నేరుగా సాగిపోయి ఉండేవారం. వారమంతా కూడా ప్రకటన గ్రంథముతో నేను అది ఎంతగా ప్రేమిస్తున్నాను, నేను అందులో జీవిస్తున్నాను. మీరు నా కొరకు ప్రార్థన చేయండి. ఎందుచేతనంటే ప్రభుచిత్తమైతే రానున్న ఆదివారం ఆ వారములన్నింటినీ ఒక చోట ఉంచి నేనది కలపవలసి ఉన్నది. దాని నేను ఎదుగునదిగా అది ఉంటున్నది. కాబట్టి ఆయన నాకై జవాబిచ్చినట్లుగా ప్రభు మీద నేను ఆధారపడబోతున్నాను. దాని గుర్చి వ్రాసిన పలు పలు విధాలైన వ్యక్తులను గుర్చి మాట్లాడిన వారిని గుర్చి నేను చదివాను. గొప్ప పండితుడైన డాక్టర్ స్కోఫీల్డ్ యొక్క వివరణ నోట్స్ నేను చదివాను. అయితే నిశ్చయంగా నేను అతనితో ఏకీభించలేకపోయాను అతని యొక్క వివరణ పట్టికను గుర్చి, ఎందుకంటే నేను అది చూడలేకపోయాను. ఎందుచేతనంటే దాని యొక్క చిత్రాన్ని అది నేరుగా తీసుకురావాల్సి ఉంటున్నది. ఆ గజిబిజిగా ఉండే జిగ్జాగ్ పజిల్ నుండి కలివి పెట్టాలనుకున్నట్లయితే మరి మొదటిగా నీవేం చేస్తావు తెలుసా? ఓ, ఇది పైకి పోవాలి, లేదు ఇది ఇక్కడే వెళ్తుందని అనుకుంటున్నాను. నీవు చేస్తున్నదేదో నీవు చూచుట కొరకై ఇక్కడనే నీవు చూడవలసి ఉన్నది. నీవు అలా చేయకపోతే నీ పఠనమంతా కలకలపులైపోతున్నది. నీ పఠనమంతా నీవు ఒక పల్లెటూరి ఆ గొప్ప పఠాన్ని లేక రూపాన్ని తీసినట్లయితే అది చెట్టు మీద పైభాగాన గడ్డి లాగుతున్న ఆవులు తీస్తే అది మంచిది కాదు. మంచిదేనా? ఎందుకంటే చెట్టు శిఖరాన గడ్డిని అది లాగలేదు. అలాగే అది ఉంటున్నది. పరిశుద్ధాత్మ లేఖనాన్ని ఆ విధంగా కలపదు. ఆ తర్వాత గంభీరమైన విమోచన చిత్రపటాన్ని నీవు పొందుకుంటావు. అది మనకు కావలసి ఉన్నది. సత్యము కావాలి. మనం సత్యమును ఎరిగే వరకు దాన్ని అలాగే వదిలేద్దాం. అడుగు తర్వాత దేవుడు సత్యాన్ని గుర్చి మనకి ఇచ్చినప్పుడు నేనప్పుడు దాన్ని గుర్చి మాట్లాడుతాను. అదేంటో తెలుసా? చాలా చాలా కాలం క్రితం అది ఆరంభించినప్పుడు సహోదరు రాయ్ స్లాటర్ మరికొందరు పాతకాలపు వారు ఇక్కడ ఉన్నారు అని అనుకుంటున్నాను. అది నేను ఇలా తలస్తున్నాను. నా పరిచర్య 3-4 సంవత్సరాలలో ఇక్కడనే మందిరంలోనే నరకాన్ని గూర్చి చివరిక అంశాన్ని గూర్చి నేను బోధించలేదు. ఎందుచేతనగా అది మండుచురు స్థలమా లేక సమాధి, నేనది తెలపలేకపోయాను. ప్రతి ఒక్కసారి కూడా సమాధి అని పలుకుబడినప్పుడు తర్జుమాను నేను తీసుకునేవాడను. హెడేస్ అని చెప్తే హెడేస్ అనగా సమాధి. అది ఎప్పుడు కూడా నరకము గూర్చి పలికినట్లయితే హెడేస్ సమాధి. నేను మాట్లాడుతున్నది ఏదో నేను నిజంగా కనుగొనే వరకు నేనది వదిలిపెట్టాను. తరువాత నరకం గురించి నేను బోధ చేశాను. కనుక నేను సంపూర్ణ చిత్రపటాన్ని తెలుసుకుని అది ఎక్కడ ఉన్నదో చూచిన తర్వాత అప్పుడే నేను మాట్లాడువాడను. ఎందుచేతనగా ఆ సభకు దైవ సేవకుడు ఏమి చెప్తాడో అతడు దేవునికి లెక్క అప్పజెప్పవలసిన వాడై ఉంటాడని నేను భావిస్తున్నాను. కనుక నేను వారిని తప్పిన స్థలాల్లోకి నడిపించినట్లయితే అది నిలబడని స్థానం ఒకటి రానయ్యున్నది. గమనిస్తున్నారా? కొంచెం కాలం క్రితము ప్రభువు నాకిచ్చిన దర్శనములో ఆ లక్షల లక్షల మంది ఆ ఒక్కడు నాతో మాట్లాడుతూ నాతో ఇలా అన్నాడు, మొట్టమొదట నీవెలాగూ నీవు తీర్పు తీర్చబడతావంటే నీవు ప్రకటించిన సువార్త ద్వారా తీర్పు తీర్చబడతావు. నేను చెప్పాను, పౌలు ఏది బోధించాడో అదే నేను బోధించాను, మిగతా వారి ఏదో అదే. ఓ లక్షల లక్షల మంది స్వరమెత్తి అరుస్తూ దాని మీదనే మేము విశ్రాంతి పొందాము. అది అదే తుషరా. అవును. కాబట్టి ఈ రాత్రి నేను కొనసాగించాలనుకుంటున్నాను. ఎక్కువసేపు మనం ఇక్కడ ఉండము, మర్చిపోవద్దు. ఈ ఉదయం నా యొద్ద ఇక్కడ కొద్దిగా వివరణ పట్టిక ఉన్నది. ఈ ఉదయం నేను చెరలో ఉన్న దానియేలు గురించి మాట్లాడాను. గాబ్రియేలు అతని ఎదుక వచ్చి భవిష్యత్తుని గురించి అతనికి ఉపదేశించాడు. అదే ఈ ఉదయం మనం పొంది ఉన్నటువంటి భవిష్యత్తుని గురించిన ఉపదేశం. ఇప్పుడు ఈ రాత్రి మనం దానియేలును దర్శించుటలో గాబ్రియేలుకు గల 6 విధాలైన కారణాలు. ప్రభుచితమైనట్లయితే రాబోతున్న ఆదివారం 70 వారములు, అవెక్కడ ఉన్నవో కాలం యొక్క పరిమాణములో 70 వారములు పెట్టుట, మరియు మనం ఎక్కడ నిలబడి ఉన్నామో అది. మనం అది ఎరిగినట్లయితే అది సరేనని నిశ్చయత కలిగింటే అప్పుడు మనము ఎక్కడ ఉన్నామో మనం తెలుసుకుంటాము. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. మరి ఎవరికి అది తెలియదు? యేసుకు ఆయనకే తెలియదు. ఆయనకు తెలియదని ఆయన చెప్పాడు. తండ్రి మాత్రమే అది ఎరిగి ఉన్నాడని ఆయన చెప్పాడు. దూతలకు కూడా అది తెలియదు. ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. అయితే మనం జీవిస్తున్న సమయాన్ని ఘడియను మనం చెప్పగలం. మనమెంత సమీపంగా ఉన్నామో ఎరిగిన వారమై. కొంచెం ఇక్కడ మడత పెడదాం, ఎందుకంటే పిల్లలు టేపులు తీస్తున్నారు చేస్తున్నారు, గదిలో యంత్రాలు తిరుగుతున్నవి, మరియు టేపులు అన్ని చోట్లకు పంపుతారు. ఇప్పుడు ఈ ఉదయవేళ పాఠం 4-5 అధ్యాయాలు మనం పునరావృతం చేసిన తర్వాత తదుపరి దానియేలు 9 అధ్యాయంతో ప్రారంభం. ఇప్పుడు ఈ రాత్రి మనము 9 అధ్యాయం పైనే కొనసాగిద్దాం. దానిని మనం సమీపించక ముందు ఒక క్షణం మనం తల్లవంచుకుని వాక్యం యొక్క గ్రంథకర్తతో మాట్లాడుదాం. కృపగలిగిన మా దేవా, మా హృదయ వాంచ ఏదో మీరు ఎరిగి ఉన్నారని మేము నిశ్చయం కలిగి ఉన్నాము. ఎందుకొరకు మేము ఇక్కడ ఉన్నామో నీకు తెలియను. రావటానికి ఒక మంచి స్థలమని తలంచు కానీ, మధ్యాహ్న వేళ కొద్దిగా విశ్రాంతి తీసుకుందామని కాని మేము అలా తలంచి ఈ రాత్రి మేము రాలేదని నీకు తెలియను తండ్రి. ఆ ఉద్దేశంతో ఏ ఒక్కరైనా ఉంటారని నేను అనుకోవట్లేదు. స్తబ్దత విధేయతతో యథార్థతతో యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని తెలుసుకుంటానికై ఈ రాత్రి మేమిక్కడ ఉన్నామని నేను నమ్ముతున్నాను. ప్రభువా, మేము నిన్ను ప్రేమిస్తున్నాము, నీ వాక్యమును ప్రేమిస్తున్నాము. నీవు మాకనుగ్రహించిన ఈ స్థలము కేవలం మా తలలపైన కాంక్రీట్ రాళ్ల ముద్దలపై కుప్పగా ఉన్నది. ఆ స్థలము కొరకై నీకు ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాము. ఎందుకంటే ఎక్కడైతే ఆ విధంగా పైకప్పు కలిగి ఉంటామో అట్టి ఆకాశాల ఆవల ఒక గృహము ఉన్నదని మేము నమ్ముతున్నాము. మా యొక్క పూర్వీకులకు ఇలాంటి తరుణము కూడా లేకపోయినని మేము తలంచుచున్నాము. ప్రభువా, సనుగులు లేక సిగ్గుతో అది మా తలలో దించుచున్నది తండ్రి. ఇప్పుడు ఈ రాత్రి మా కొరకు లేఖనము నీవే తెరవమని మేము ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రి మేము ఈ రహదారిని వెళుతూ ఉండగా వచ్చి మా ఒక్కొక్కరి ప్రక్క నడవండి. యెరూషలేము నుండి ఎమ్మాయి మార్గన వెళుతున్న వారితో నీవు మాట్లాడితిగా మాతో మాట్లాడండి. ఆయన వాక్యము ద్వారా మాట్లాడుతుండగా మనలో మన హృదయం మండలేదా అని చెప్పినట్లుగా మేము కూటం ముగించుకుని మా యొక్క పలుపల గృహాలకు వెళుతూ ఉన్నప్పుడు అలాగ మేము చెప్పుదుము కాక. పఠనమును ఆశీర్వదించండి. ప్రభువా, నా చిన్న కృషిని ఆశీర్వదించండి. ఏది సత్యమో అందుకు నా నోరు తెరవండి, ఏది తప్పో అందుకు నా నోరును మూయండి. నీకు నీవే మహిమ తెచ్చుకో, నీ ప్రజలలో మహిమ తెచ్చుకో. మేము జీవిస్తున్న కాలాన్ని వారు చుచ్చులాగున సమీపంగా ఉన్న ప్రభుని యేసు రాకడ చుచ్చుడు కొరకై అది ఆయన నామమైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము, ఆమేన్. కొద్ది నిమిషాలు మన లేఖనాలు తిరిగి మడత విప్పుదాము. దానియేలు చెరలో 68 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఉన్నట్లు మనం చూశాము. అది ఆలోచించే మీరు మీ కాగితాలు పెన్సిల్లు ఈ ఉదయం తీసుకురానివి బహుశా ఈ రాత్రి తీసుకురావచ్చు. క్రీస్తుకు పూర్వము 606 నుండి 538 వరకు 606 నుండి 538 తీసుకోండి. దానియేలు చెరలో 68 సంవత్సరాలు ఉన్నట్లు మీరు చూడగలుగుతారు. వెళ్ళటానికి ఏ మందిరము లేదు, వినటానికి ఏ ప్రసంగము లేదు, ఏమీ లేదు. అయితే అతనికి కొన్ని పుస్తకాలు కొన్ని పుస్తక చుట్టలు ఉన్నవి. తనకంటే ముందుగా ప్రవచించిన ప్రవక్తకు యిర్మీయా వ్రాసిన పుస్తక చుట్టలు అవి. లేఖనాలు చదువుతున్నప్పుడు 70 సంవత్సరాల కాలము గతించుట అతను చూశాడు. యిర్మీయా పలికిన ప్రతి ఒక్క మాటను దానియేలు విధేయతను నమ్మాడు. ఈ రాత్రి నా తరగతికి ఇది నేను చెప్తున్నాను. మనం మన ప్రవక్తలను నమ్ముతున్నామా? అవునండి. ప్రభు వాక్యం ప్రవక్తల ఎదుటికి వచ్చెను, వారు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అటు దాన్ని కలిగి ఉండిరి. ఒక నిజమైన ప్రవక్త మరొక ప్రవక్త యొక్క మాటను ఎన్నడూ దాటిపోడు. అది చెప్పని దానిని మరొకటిగా అది చెప్పడు. నిజమైన ప్రవక్త ఏమి చెప్పి ఉన్నాడో ఖచ్చితంగా అదే చెప్తాడు అతడు. అదే వారిని ప్రవక్తలుగా చేస్తున్నది. ఆ తర్వాత వారిని పొందుకున్న తర్వాత రాబోతున్న దానిని వారు ముందుగా తెలియచేస్తారు. ఇది ఎరిగిన వారై వారది తప్పుగా చెప్పుకున్నట్లు, అది ఒకరిని తప్పు త్రోవను నడిపించుకున్నట్లు వారి హృదయంలో భయం కలిగి ఉంటారు వారు. అది మనమెన్నడూ చేయకూడదు. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అని మనము చెప్పక ముందు మనం ప్రభు వాక్యము కలిగి ఉన్నామని సంపూర్ణంగా నిశ్చయంగా దాన్ని కలిగి ఉండవలసి ఉన్నది. గమనిస్తున్నారా? అది ఖచ్చితంగా సంపూర్ణంగా నేరుగా దేవుని సింహాసనం ఎదురుండి వచ్చిన వర్తమానం కావలసి ఉన్నది, లేదా మనం అది చెప్పకూడదు. అతను లేఖనాలు చదువుతున్నప్పుడు 70 సంవత్సరాలు సంపూర్తి ఎగుతున్నవని గ్రహించాడు. కనుక 68 సంవత్సరాలు అక్కడ ఉండిన వాడై దేవుడు తన ప్రజలను వారి స్వదేశానికి తిరిగి రప్పించుటకు ఇక భవిష్యత్తులో 2 సంవత్సరాలు ఉన్నవని తెలుసుకున్నాడు. ప్రార్థనలో ఉండగా బలిష్ఠ దేవదూత పరలోకముడు దిగి వచ్చినట్లుగా మనం చూశాము. ఎవరైనా అతని పేరు చెప్పగలరా? గబ్రియేలు. అతడు యూదుల సంఘానికి దేవదూత. ఎంతమందికి అది తెలుసు? ప్రతి చోట అతడి గబ్రియేలు. గబ్రియేలు యూదుల సంఘానికి వర్తమానికుడు. మరియ యొద్దకు వచ్చాడు, జకరి యొద్దకు వచ్చాడు, ఎప్పుడు కూడా అలాగే అతడి గబ్రియేలు. అతడి పరలోకమందున గొప్ప దేవదూతల్లో ఒకడు. మన సహోదరుడైన దానియేలు యొద్దకు దేవుని యొద్ద నుండి ఆశ్చర్యకరమైన అలాంటి శుభవచనం తీసుకుని రాలేదా? దానియేలు, నీవు బహుప్రియుడవు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని తలంచడానికి అది నీకు ఆనందాన్ని కలిగించట్లేదా? నేను ఎక్కువగా ప్రేమించబడినట్లయితే అక్కడ నేను కొంచెం ప్రేమించబడుచున్నానని నేను తెలుసుకుంటానికి ఇష్టపడుతున్నాను. మరి నీవు నిజం. ఒక్కొక్కసారి ఆయనే నన్ను గూర్చి ఆలోచించును. ఆయన నన్ను గూర్చి జాగ్రత్త తీసుకుంటానని ఆలోచించుట నేను కేకవేననిపిస్తున్నది. ఆయన మనల్ని గూర్చి చింతిస్తున్నాడని నిశ్చిత మనం కలిగి ఉన్నాము. ఎందుకనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన నిమిత్తం చనిపోయాను. సహోదరుడా, ఒకప్పుడు దేవునికి దురస్తులుగా మనం ఉన్నప్పుడు ఇప్పుడు మనలను దేవునికి సమీపస్తులుగా చేసి మన రక్షణకు సంచకరును అనుగ్రహించాడు. అది పరిశుద్ధాత్మ. అక్కడ ఉన్న విశ్వాసముతో లోకమందున్న వాటికంటే అది మనలను పైకెత్తుతుంది. దాని పైభాగాన మనం స్వారీ చేస్తున్నాము. అదెంతో మహిమకరమైన విషయం, అవును కదా? మంచిది. ప్రార్థనలో ఉండగా గాబ్రియేలు వచ్చి వారు స్వదేశానికి తిరిగి వెళ్ళటానికి ఇక 2 సంవత్సరాలు ఉండటం మాత్రమే కాదు, కాని ఆ జాతి యొక్క సమస్త అంతాన్ని గుర్చి కూడా అతనికి చెప్పాడు. ఆలోచించు, సంభవూర్తి ముగింపు. భూమిపైన ప్రతి యాత్రను అది గాబ్రియేలు దానియేలుకు వివరించాడు. ఈ గొప్ప విషయాన్ని దానియేలుకు చెప్పుటకు అతడు పంపించబడ్డాడని చెప్పాడు. ఆ ప్రవక్త ఎంతగా పులకితులై ఉండి ఉండునో కదగా. నీ ప్రజలకు ముగింపునకు 70 వారములు విధింపబడినని అతడు చెప్పాడు. అది అంత్యకాలము, కనుక అదంతా అయిపోయినది. ముగింపు 70 వారములు అని అతడు చెప్పాడు. వారిలో కొందరు దానికి కొన్ని నెలలని, కొద్ది దినాలని, మరికొందరు అది నిజంగా వారాలైనట్లయితే అది సుమారు 2.5 సంవత్సరం అవుతున్నది, లేదా 1.5 సంవత్సరం అవుతున్నది. గమనిస్తున్నారా? అక్కడే సత్యమైనది మనం కనుగొనవలసి ఉన్నది. నీజనమునకు 70 వారములు విధింపబడెను. ఏ కారణము కొరకు? ఎందుకు? ఏ ప్రజలకది విధింపబడెను? దానియేలుకు ప్రజలకు, యూదులకు. దేని కొరకు అది విధింపబడెను? దానియేలు మీదనే కాదు, కాని దానియేలు యొక్క పరిశుద్ధ పట్టణం మీద. గమనిస్తున్నారా? దానియేలు యొక్క పరిశుద్ధ పట్టణం మీద. తరగతి, ఇప్పుడు దానియేలు పరిశుద్ధ పట్టణం ఏమై ఉంటున్నది? యెరూషలేము. మనం తీసుకోబోతున్నాము, బహుశా ఈ రాత్రికి పొందుకుంటాము. యెరూషలేము ఎక్కడ ఉన్నది? యెరూషలేమును ఎవరు కనుగొన్నారు? దాని గురించి ఎప్పుడైనా ఆలోచన చేసేవా? యెరూషలేము యొక్క వ్యవస్థాపకుడు ఎవరు? అదెప్పుడు స్థాపనమైనది? మరికొద్దిసేపట్లో అది పొందుకోబోతున్నాము. యెరూషలేమును ఎవరు కనుగొన్నారు? అబ్బాయ్, అది మూలన ఉండిపోయిన ఒక చిన్న విషయం, అయితే అది తప్పక దాన్ని చెప్తుంది. అవునండి, యెరూషలేమును ఎవరు కనుగొన్నారు? అది ఎప్పుడు కనుగొనబడినది? మంచిది, అది దానియేలు యొక్క పరిశుద్ధ పట్టణము. మనం ఈ విధంగా అర్థం చేసుకోగలము, ఆ పట్టణము 2000 సంవత్సరాల నుండి శాపగ్రస్తముగా ఉన్నది. తిరిగి అది కట్టబడుతున్నది, తిరిగి పునఃస్థాపన అవుతున్నది. ఆరంభంలో ఇలాగో, అలాగే ఆలయ ఆరాధన స్థాపన అవుతున్నది. అవును, యెరూషలేము అలా అవుతున్నది. ఆరంభములో ఇలా ఉన్నదో, అలాగునే తిరిగి అనుదిన బలి అర్పణలు ఉంటవి. అందరి గుర్చి మరెక్కువగా ఈ రాత్రి తెలుసుకోబోతున్నాము అని నేను ఆలోచన చేస్తున్నాను. స్నేహితులారా, మీరు దీన్ని తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. ఈ విషయాలు మనం తాకుతూ ఉన్నప్పుడు నేను నిజంగా వారములు వారములు బోధను నేను విడిచిపెడుతున్నాను. అయితే ఓ విధంగా దాన్ని సంధిస్తున్నాను, ఎందుకంటే వాతావరణం చల్లబడిన తర్వాత లేక కొద్ది కాలం అయిన తర్వాత మనం 7 ముద్రలు 7 పాత్రలు 7 బోర్లు మొదలైన తీసుకున్నప్పుడు నేను దాన్ని తిరిగి వివరణ ఇచ్చుచు దానియేలు 70 వారం మీకు జ్ఞాపకమున్నదా అని అడుగుతాను. సంఘకాలము మీకు జ్ఞాపకమున్నదా? అది పైకి వెళ్ళినప్పుడు ఏమి జరిగినది అని అడుగుతాను. ఈ దానియేలు 70 వారములు సంఘం వెళ్లిపోయినది మొదలు సంఘం తిరిగి వచ్చే వరకు కలుపుతున్నది. ఆ స్థలాన్ని అది కలుపుతున్నది. దానియేలు 70 వారాలు అంతా కాదు, కొంత భాగాన్ని. 70 వారములు విధింపబడెను. ఇప్పుడు అతను దర్శించడంలో 6 విధాలైన కారణాలు ఉన్నవి. ఏమి జరగబోతున్నదో అతనికి చెప్పిన వాటిలో అతని యొక్క రాక ఉద్దేశ్యము 6 విధాల కారణాలు ఉన్నవి. ఈ రాత్రిలో ఈ ఉదయం మనం ఎక్కడున్నామో ఆ లేఖనాలను ఇక్కడ మనం విడుచుచున్నాము. ఇక్కడే మనం ఉన్నాము. ఆరు విధాలైన కారణాలు ఉన్నవని మనం చూశాము. ఒకటి, నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం, ఇరవై నాలుగవ వచనము దానియేలు తొమ్మిదవ అధ్యాయం. నీ జనమునకును డెబ్బది వారములు విధింపబడెను. గుర్తుంచుకోండి, అది ఈ భూపైన అందరి ఇశ్రాయేలు యొక్క యాత్ర ఉంటున్నది. అది వారికి విధింపబడెను, డెబ్బది వారములు విధింపబడెను. అదంతా యూదులకు పంచివబడినది. నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును. కాబట్టి ఈ డెబ్బది వారములు ఇది పోగొట్టుకోవద్దు. ఆ సమయం మొదలుకొని యూదుల అంతం వరకు, ఇంకా యెరూషలేము అంతం వరకు, కొత్త పట్టణము కట్టబడే వరకు అది తెలియబడుతున్నది. ఎంతో లోతుగాను ఎంతో మంచిగాను ఈ రాత్రి అందులోకి, ఈ రాత్రిలో అందులోకి మనం వెళ్దాం. అది నా యొక్క నిరీక్షణ. నీ జనములకు పరిశుద్ధ పట్టణకు విధింపబడెను. దేని కొరకు? తిరుగుబాటును మాన్పుటకును. ఇప్పుడు అతడు అతనికి ఏమి చెప్పాడు? అది ఎంతకాలం పడుతుందా అని అతను ప్రయత్నం చేశాడు. మనం అంత్యకాలంలో ఉన్నామని నాకు తెలుసు. మనం ఇప్పుడున్న రీతిగా ఈ రాత్రిలో ఈ తరగతిలో ఉన్నవారు మనం అంత్యకాలంలో ఉన్నామని ఎంతమంది నమ్ముతున్నారు? అలాగైతే ఆమెన్ చెప్పండి. వందనాలు. మనం అంతమంది ఉన్నాము. దేవుని ద్వారా అది ఎంతకాలము అది ఉంటుందా అని మనం ప్రయత్నిస్తున్నాము. మనం ఏ దినాన ఉంటున్నామో ఆ కర్ణము చేతనే మనం వెనుకకు వెళ్లిపోయి ఈ ప్రవక్తలను మొదలైన వారిని తీసుకుంటున్నాము. మనం ఎక్కడ ఉన్నామో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. అదే దానియేలు చేసినది. దేవుని వైపు అతడు తన ముఖమును ఉంచాడు. ఎంతమంది మీరు దానియేలు తొమ్మిది ఈ దిన మీరు చదివారు? మీ చేతి మీ చేయి పైకెత్తండి. మంచిది. అతని యొక్క ప్రార్థనను మీరు చూడండి. అతడు తన నిమిత్తము, తన ప్రజల నిమిత్తము ఏ విధముగా ఒప్పుకున్నాడో, వారెప్పుడు తిరిగి వెళ్తారో ఆ నిశ్చయతను అతడు తెలుసుకోవాలనుకున్నాడు. ఎందుచేతనంటే ప్రజలు తిరిగి వెళ్లటకు సంసిద్ధ పడాలని అతడు ఆశించాడు. నేనిప్పుడు చేస్తుంది ఏమనగా, మనం ఇప్పుడు వెళ్దాం, ఇప్పుడు వెళ్తాం, ఇంకా ప్రజలు పైకి వెళ్ళుటకై, పైకి వెళ్ళుటకై సంసిద్ధపరుస్తాం, సంసిద్ధపడిన వారిని సంసిద్ధత చేద్దాం. ప్రార్థన ద్వారా, విజ్ఞాపనల ద్వారా, ప్రభువా మేము ఏ గడియలో జీవిస్తున్నాము అని తెలుసుకోవడానికై మన ముఖములు దేవుని వైపు ఉంచున్నాము. ఈ రకరకాలైన సంఘటనలు జరుగుటం మనం చూస్తున్నాము. ప్రపంచం గందరగోళం ఉండటం మనం చూస్తున్నాము. కాలం సమీపం ఉండటం మనం చూస్తున్నాము. దేవుడు చెప్పిన ప్రతిదీ కూడా గోడ మీద చివరతగా ఉండి ఉన్నది. ఇప్పుడే మరి యొక్క యుద్ధం వచ్చినట్లుగా మన యొక్క ప్రశ్నని మాట్లాడటం మనం వింటున్నాము. ముందు జరగబోతున్న వాటిని మనం వింటున్నాము. ఓ, యుద్ధం జరిగిన కొన్ని గంటల్లోనే దేశ దేశాలు అగ్ని గంధకములు బూడిదగాక మరొకటి కాబోదని ముందు ప్రకటన చేయబట్ట మనం వింటున్నాము. మనకు అది సంభవించిన మనకు తెలుసు. కనుక అది జరగక ముందు సంఘం వెళ్లిపోవలసి ఉన్నది. కనుక ప్రభువా మేము ఎక్కడ ఉన్నాము? ఆ కరణము చేతనే ఆయన మనకు తెలియచేసుకుంటాడని మనం నమ్ముతున్నాం. తెలుసుకుంటానికై మనం సంసిద్ధమవుదాము. ఇప్పుడు మొదటిగా చూద్దాం, తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతం వరకు ఉన్నటి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును డెబ్బది వారములు విధింపబడెను. అది గాబ్రియేలు దర్శించుటలో గల ఆరు విధములైన కారణాలు. ఇప్పుడు మనము మొదటి సంఖ్యతో ప్రారంభిద్దాం. మీరు దీన్ని గుర్తుంచుకోనట్లయితే పెన్సిల్ ఉన్నవారు, సంఖ్య ఒకటి, తిరుగుబాటును మాన్పుటకును, అది మొదటి విషయం. ఇశ్రాయేలు యొక్క తిరుగుబాటు మాన్పుటకును, దేవునికి వ్యతిరేకంగా ఎవరైతే తిరుగుబాటు చేశారో అట్టి యాకోబు యొక్క భక్తిహీనత నుండి మరల్చుటకు. ఇప్పుడు ఇది తెలుసుకుంటానికై రోమా పత్రిక తిప్పుదాం. రోమా పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము ఆరంభము. మనం ఇప్పుడు దేని యుద్ధకు వెళ్తున్నాము? తిరుగుబాటు మాన్పుటకు. రోమా పదకొండు ఇరవై ఒకటి. మంచిది. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల ఎవరి వారు? ఇశ్రాయేలీయులు. నిన్ను విడిచిపెట్టడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ పదకొండవ అధ్యాయం అంతా చదవాలని నేను కోరుతున్నాను. నేను ఇదే చదువుతున్నాను. పదకొండవ అధ్యాయం అంతా గ్రంథించుకుని అది చదవండి. నిన్ను విడిచిపెట్టడు.
Therefore,
కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలచునయడలా నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అట్లు నిలవని ఎడలా నీవును నరికివేయబడదు. వారును తమ అవిశ్వాసంలో నిలవకపోయిన ఎడలా అంటుకట్టబడదురు. దేవుడు వారిని మరలా అంటుకొనుటకు శక్తి గలవాడు. చూసారా, అన్యులు నరికివేయబడు సమయం ఒకటి ఉన్నదని చెప్పబడుతున్నది. ఇశ్రాయేలు మరలా వచ్చెదరు. ఎట్లనగా, నీవు స్వాభావికమైన అడవి ఒలివ చెట్టు నుండి కొయ్యబడి అన్యులు స్వభావ విరుద్ధముగా అంటూ కట్టబడిన ఎడలా మనము స్వభావ విరుద్ధమైన వారము, పరాయి వారము, కరుణ లేని వారము, దేవుడు లేని వారము, ఎలాంటి నిరీక్షణ లేని వారము. దేవుడు ఆయన కనికరమును బట్టి మనకు ఒక తరుణాన్ని ఇచ్చిన్నాడు. నీతి గల ఇశ్రాయేలు వారి అతిక్రమణ బట్టి నరికివేశాడు. ఇశ్రాయేలుని వారికి వ్యతిరేకముగా మల్లుకున్నాడు. అడవి వలీయ మొక్కను, స్వభావ విరుద్ధమైన దానిని, అడవి వలీయ మొక్కను తెచ్చాడు. మంచి వలీవ చెట్టును అంటూ కట్టబడి స్వాభావికమైన కొమ్మలకు వారు మరి నిశ్చయంగా తమ స్వంత వలీవ చెట్టును అంటూ కట్టబడరా? మంచిది, ఇంకా చదువుదాం. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులని అనుకునుకున్నట్లు ఈ మర్మము మీరు తెలుసుకుని కోరుచున్నాను. అన్య జనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలుకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. అన్యజనులను దేవుడు ముగించు వరకు ఇశ్రాయేలు గుడితనములో ఉండును. ఇశ్రాయేలు గుడితనముతో ఉండును. దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేటుకై వారు వెళ్లి పాపము చేశారు. ఎందుకంటే మనము అంటుగట్టబడు కొరకై దేవుడు వారి కనులకు అంధత్వము కలుగు చేశాడు. మీరు అర్థం చేసుకున్నారా? ఇప్పుడు 26వ వచనం, ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. నిన్ను బట్టి నన్ను బట్టి ఉద్దేశపూర్వకంగా దేవుడు వారిని గుడ్డివారిగా చేశాడు. వారు చూడలేరు. ఎందుచేతనంటే దేవుడే వారిని గుడ్డివారిగా చేశాడు కనుక. ఇశ్రాయేలు అందరూ, నిజమైన ఇశ్రాయేలు రక్షించబడుదురు. దేవుడు ఏమని చెప్పాడు? ఇశ్రాయేలు తిరుగుబాటు మాన్పుడకును, ఇశ్రాయేలు యొక్క తిరుగుబాటు మానుపునటువంటి ఒక సమయం రాబోతుందని నీకు తెలియచేటుకు నేను వచ్చాను. దేవుడు ఆ అడవి వలియ కొమ్మను నరికివేసి తిరిగి నిజమైన దానిని దానికి కడతాడు. ఓ కొన్ని పర్యాయాలు నా గుండె గంతులు వేస్తున్నది. ఓ దూరాననున్న ఆ దరిద్రులై దిక్కుమాలేవారై ఎక్కడికి వెళ్ళుచున్నారు ఎరిగని వారిని చుచి దేవుని ఆయన కరుణను ఆలోచించగా నేను రక్షించబడినట్లుగా అది చేసినది. చూడగా అది చూడగా నా గుండె కొట్టుకుంటుంది. వారి సొంత మెస్సయాను చూడకుండా కండ్లు మూయబడెను. ఆయన గుర్చి వినకుండా వారి చెవులు మూయబడెను. ఆయనను ఆయన అద్భుతములు నేరుగా కనిపించను. ఆయన చేసినవి, ఆయన అద్భుతాలు నేరుగా కనిపించినవి. మత్తయి 12 అధ్యాయం లేదు 8-12 అధ్యాయాలు అనుకుంటాను. ఇలా చెప్పబడుతున్నది, యేసు అనేక అద్భుతములు చేశాను, ఆయనను వారు నమ్మలేకపోయేది. ఎందుకనగా దేవుడు ఇలాగ చెప్పాడు, వారు చూచిన మట్టుకు చూతురు గాని కాననే కానరు, వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు. ఈ ప్రజలు అనగా వారు కనులారా చూచి చెవులారా విని స్వస్థత పొందుకున్నట్లు అని అతడు చెప్పాడు. అయితే తన సొంత బిడ్డల కన్నులు ఆయన కనులకు ఆయన తెరదింపాడు. మనము చూచుటకు తరుణము దొరుకున్నట్లుగా అలా చేశాడు. తన సొంత బిడ్డలను బలయుద్ధ నుండి బయటికి పంపాడు. బలహీనత గల ఆత్మ వైపునకు వారిని మళ్లింపచేశాడు. తద్వారా మనకు జీవించడం కొరకై, మనము జీవించడం కొరకై అలా చేశాడు. 26వ వచనం మరలా, విమోచకుడు సియోన్ నుండి వచ్చి యాకోబు నుండి భక్తిహీనతను తొలగించును, అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనందరూ రక్షించబడతారు. అవును, ఈ దినాలలో ఒక దినాన సియోను పర్వతం పైకి ఆయన వచ్చును, ఒలీవ కొండపైకి. వారు ఆయన గుర్తిస్తారు, అది ఆయనే అని ఇశ్రాయేల్ అందరూ తెలుసుకుంటారు. అప్పుడు అన్యజనులు ముగించబడతారు. అంటుగట్టబడిన ఆ కొమ్మను, కూర్పు చేయబడ్డ ఆ ఫలమును దేవుడు దాని నుండి పెరికివేయును. ఆ అడవి కొమ్మను ఇప్పుడు జ్ఞాపకపరచుకోండి. ఇక్కడ మీరు చదివిన వెనకాల ఆయన చెప్పాడు, వేరు పరిశుద్ధమైనదైతే ఆ వేరులు పరిశుద్ధమైన వేరువే, ఇంకా ఆ పరిశుద్ధమైన వేరు నుండి వచ్చు ఫలము పరిశుద్ధమైన ఫలమునే పుట్టించును. ఆ వేరు ఏ స్థుతిస్తే ఉన్నట్లయితే ఎవరైతే దావీదు వేరు చిగురై ఉన్నాడో ఆయనే ఆయనే. ఓ జీవం ఆయనలో ఉన్నట్లయితే యూదా జనాంగం నుండి వచ్చి వారి నుండి నరికివేయబడి ఉన్నది. మనం చూస్తున్నట్లుగా వారి కనులు మొయ్యబడినవి. ఆ ఆశీర్వాదకరమైన కొమ్మతో మన బ్రతుకులు నమూనా ఏమిటి కొరకై? ఓ అవును సహోదరుడా, అది నిజం. దేవుడు ఉద్దేశపూర్వకంగా వారిని నరికివేశాడు, మరియు మనము చూచుటకు తరుణము దొరుకుడు కొరకై వారి నేత్రాలను మూసి మనకు ఒక తరుణాన్ని అనుగ్రహించాడు. మనమెవరమో ఉన్నట్లు మనము నడిచాము, మనమెవరమో అన్నట్లుగా మనం నడిచాము. పౌలు వారితో ఇక్కడ చెప్తున్నాడు, మీరు అదేలా చేస్తున్నారో జాగ్రత్త. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచి పెట్టని ఎడలా అడవి ఒడివ కొమ్మలయ్యున్న నీ మీద ఆయన ఎలా కనికరము చూపును? కాబట్టి మనం తిరిగిపోయి నేను ప్రశ్నను, నేను మెథడిస్టును, నేను బాప్టిస్టును, నేను పెంతకోస్తును అని చెప్తే దేవుని దగ్గర అదేం పనిచేయదు సుమా. వేరు నుండి వచ్చే పరిశుద్ధాత్మలో నీవు తిరిగి జన్మించవలసి ఉన్నది. జ్ఞాపకముంచుకో, ఆయన అన్యజనుల గురించి మాట్లాడలేదు. ఇక్కడ నేను విసిరివేస్తున్నాను, ఎక్కడ అన్యజనులకు తరుణమున్నదో నీవు చూచుడు కొరకై. అయితే ఆయన తిరుగుబాటును మానుపుటకును వచ్చాడు, దాని ముగింపు చేయుటకు. తిరిగి మనము దాని యుద్ధకు వెళ్ళినప్పుడు దానియేలులో మనం చూద్దాం. ఇక్కడ 24 వచనం, మంచిది, తిరుగుబాటును మాన్పుట దేని మాన్పుటకు? ఇశ్రాయేలు యొక్క తిరుగుబాటును మాన్పుటకు. తిరుగుబాటునగా ఏంటి? ఒక దానికి వ్యతిరేకంగా చేయుట, నాకు తిరుగుబాటు చేయటనగా నా ఎడల ఒక తప్పు చేయుట, నీ ఎడల తిరుగుబాటు చేయటనగా నీ ఎడల ఒక తప్పు చేయుట. కాబట్టి ఇశ్రాయేలు దేవుని ఎడల తప్పు చేశారు. ఈ 70వ వారంలో ఏమి జరగబోతున్నది? దేవుడు ఇశ్రాయేలు యొక్క తిరుగుబాటును ముగించబోతున్నాడు. తిరుగుబాటును మాన్పుట, అది యాకోబుల నుండి భక్తిహీనతను తొలగించును. ఓ తరువాత ఇశ్రాయేలు అందరూ తిరిగి జన్మిస్తారు, అందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకుంటారు. ఎప్పుడు? సంఖ్య 2 మీ కాగితాల పైన వ్రాసుకోండి. దాని మీద ఎంతో సమయాన్ని మనం గడపగలం. అయితే దాని మీద నేను బోధ చేయడానికి ఇష్టపడను, కేవలం మీతో అలా మాట్లాడుతాను, తద్వారా మీరు దానికి చేరువుగా చేరినట్లుగా. మనము ఈ 7 ముద్రల్లోకి వెళ్ళినప్పుడు నేరుగా మీరు సంఖ్యలో నుండి ముద్రల్లో నుండి తెగల్లో నుండి వెళ్లిపోయి మనం ఎక్కడ ఉన్నామో తెలుసుకుంటాము. సరే, సంఖ్య 2, పాపమును నివారణ చేయుటకును. తిరిగి దానియేలు నుండి ఇప్పుడు మనం చదువుదాము, తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును ఆయన వచ్చుట్లో గల 2వ కారణం అది. మొదట ఇశ్రాయేలు తిరుగుబాటు మాన్పుటకును ఇంకా పాపమును నివారణ చేయుటకును. ఎక్కడ ఇశ్రాయేలు పాపము చేశారు? ఎక్కడ వారు నేరమైన పాపమును చేశారు? ఎక్కడ వారు దేవునికి దూరమైపోయారు? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. పరిశుద్ధ మత్తయి 24 మనం తీద్దాం. ఇక్కడనే ఇశ్రాయేలు బహుఘోరమైన తప్పిదము చేశారు. ఇక్కడే ఆమె తన యొక్క ఆఖరి పాపము చేసి ఉన్నది. ఈనాడు ఆమె ఆ పరిస్థితిలో ఉండడానికి కారణం అదే. పరిశుద్ధ మత్తయి సువార్త 27వ అధ్యాయము 25వ వచనం.
Let's begin about the
21వ వచనం మనం ఆరంభిద్దాం. అధిపతి, ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయవాలని మీరు కొరుచున్నారని వారిని అడగగా వారు బరబ్బనే అనిరి. గుర్తుంచుకోండి, వారు ఇశ్రాయేలీయులు, బరబ్బనే అనిరి. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతునని వారిని అడగగా వారి మాటలు వినండి, సిలువ వేయమని అందరూ చెప్పిరి. గుర్తుంచుకోండి, వచ్చునని దానియేలు చెప్పిన మెస్సయ్య ఆయనే. ఈ ఉదయం ఈ పాఠంలో జ్ఞాపకించుకోండి, ఆయన నిర్మూలము చేయబడతాడు, ఆయన కొరకు కాదు, ఆయన ఏమీ చేయలేదు. ఓ, ఆయనను సిలువ వేయము. అధిపతి, ఎందుకు? ఇతను ఏ దుష్కార్యము చేసిరని అడగగా వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. పిల్లాతు, అల్లరి ఎక్కువ చూడదే కాని తర వల్ల ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహము ఎదుట చేతులు కడుక్కుని, ఈ నీతి మంత్రుల రక్తమును గుర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకుంటానని చెప్పాను. వినండి, ఇదిగో ఇక్కడే వారి యొక్క పొరపాటు, ఇదే వారి యొక్క పాపము. అందుకు ప్రజలందరూ, వారి రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును కాకనిది. అక్కడే వారిది చేసినది. వారి కొరకు ఆయన పాప నివారణ చేస్తున్నాడు. వారిని క్షమించుగాక మరొకటి ఏది చేయగలడు? వారి కన్నులు ఆయన మూయవలసి ఉన్నదని ఎరిగిన వాడై, మనము లోపలికి వచ్చేదమని ఆయన ఎరిగి ఉన్నవాడై, అది తన సొంత బిడలు తన రక్తము కొరకై కోరిక కోరిక కలిగినట్లుగా ఉన్నది. వారు గుడ్డివారయ్యారు, వారు గుడ్డివారై ఉన్నారని ఆయన ఎరిగి ఉన్నాడు. ఆ కారణం కొరకే వారి క్షమాపణకై ఆయన మొదలుపెట్టాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగుని కనుక వీరిని క్షమించు. వారు గుడ్డివారు, మన కొరకై వారు గుడ్డివారుగా చేయబడ్డారు. వారి అవిశ్వాసములో వారిది చేశారు. అయితే ఆయన మరలా వారు చుచ్చునప్పుడు, ఆమేన్, పాపమునకు అంతము చేయుట. పాపమునక ఏంటి? అవిశ్వాసము. ఆయన మెస్సయ్య అని వారు నమ్మలేదు. ఆయన మెస్సయ్యగా వారు చూడలేకపోయారు. అయినప్పటికీ మెస్సయ్య ఏ సూచన చేయనో ఆ ప్రతిదాని ఆయన చేశాడు. అయితే వారిది చూడలేకపోయారు, వారు గుడ్డివారయ్యారు. కనుక దైవిక స్వస్థతను నేను నమ్మను. అది ప్రజలు చెప్పుట నీవు చూచినప్పుడు, నేను చూడలేదు, ఈ పరిశుద్ధాత్మ బాప్తీసం నేను చూడలేదు అని ప్రజలు చెప్పుట నీ వింటుంటావు. వారి మీద కోప్పడి వద్దు, వారి గుడ్డివారు. వారు చెప్తారు, ఆయన రాకడ యొక్క ఈ వర్తమానం వారు చూడలేరు, ఈ పరిశుద్ధాత్మ బాప్తీసము నాకు కనబట్టలేదు, సర్పసంతానము నాకు కనబట్టలేదు, వారికి కనబట్టలేదు, ఇదంతా కనబట్టలేదు. వారి గుడ్డివారు, అది వారికి తెలియదు. వారి కొరకై ప్రార్థన చేయి. మంచిది, వారి యొక్క అవిశ్వాసములో. అయితే వారు ఆయన చూచినప్పుడు, ఆయన తిరిగి వచ్చినప్పుడు వారి అవిశ్వాసానికి అది అంతమైపోతున్నది. తిరిగి ఆదికాండం 20వ అధ్యాయం 45వ అధ్యాయం తీద్దాం. అది ఒక పోలికై ఉంటున్నది. ఇక్కడ కొద్దిగా ఆదికాండం 45వ అధ్యాయం రాసుకున్నాను. వివరణ పట్టి మీరు కొంత తీసుకునండి. ఓ, ఈ పురాతన మంచి సువార్తను నేను ప్రేమిస్తున్నాను. మంచిది, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో మనం ఎరుగుదాము. ఆ భవనంలో వెనకాల ఉన్నవారు వినగలుగుతున్నారా? మీరు వినగలిగినట్లయితే మీ చేయి పైకెత్తండి. ఇది నేను కొద్దిగా దగ్గరికి జరుపుకుంటాను. ఈ లేఖనంలో కొంత భాగాన్ని మనం చదువుకోబోతున్నాము. బైబిల్ లేని వారు మీరు వినాలని ఆశపడుతున్నాను. బైబిల్ కలిగిన వారు, అది ఆదికాండములో మొదట 44వ అధ్యాయం 27వ వచనం నుండి ఆరంభించుకుందాము. అది యోసేపై ఉన్నాడు. యోసేపు క్రీస్తుకు పరిపూర్ణమైన పోలిక అని మనకు తెలుసు. ఎంతమందికి అది తెలుసు? తన అనుల ద్వారా ద్వేషించబడ్డాడు. ఎందుకని? ఎందుకనగా ఆత్మ సంబంధి, దర్శనాలు చూశాడు, కలలకు భావం చెప్పాడు. తన సహోదరులో అతడు ఒక ఆత్మ సంబంధి అనేవాడు. వారు అతన్ని ద్వేషించారు. అతని తండ్రి అతన్ని ప్రేమించాడు. అలాగే యేసు సమస్థాపక సంఘాల ద్వారా ద్వేషించబడ్డాడు. అయితే తండ్రి అయిన దేవుని ద్వారా ప్రేమించబడ్డాడు. ఎందుకని ఆయన వారు ద్వేషించారు? ఎందుకనగా ఆయన ఆత్మ సంబంధి కనుక. వారన్నారు, ఆయన సోది చెప్పు వాడని, ఒక దయ్యమని ఆయన పిలిచారు. యోసేపు అన్నలు అతని గుర్చి ఏమన్నారో మీకు జ్ఞాపకమున్నదా? అదిగో కలలు కనువాడు వచ్చుచున్నాడు. చూశారా, చూశారా, అదే విషయం. యూదా ఏ విధముగా యేసును 30 వెండి నాణేలకు అమ్మయున్నాడో ఖచ్చితంగా అదే ధరకు వారు యేసేపును అమ్మారు. అతన్ని గుడ్డలో నెట్టారు. ఒకటి అతను చెప్పినది అతడు చనిపోయాడని వారు వెళ్లిపోయి తండ్రికి చెప్పారు. అయితే అతడు గుడ్డలోని తీయబడ్డాడు. క్రీస్తు గోతిలో వేయబడ్డాడు, తీయబడెను. అక్కడి నుండి అతడు లోకమందున్న ఉన్నతమైన స్థానానికి వెళ్లాడు. ఆమేన్. యోసేఫు ఫరో కుడిభాగమునకు తీసుకురాబడ్డాడు. యేసు దేవుని కుడిపార్శ్వమునకు కొనిపోబడ్డాడు. అతని హెచ్చించబడే ముందు అతడు శోధించబడ్డాడు. యేసు ఆయన హెచ్చింపబడక మునుపు ఆయన శోధించబడ్డాడు. గొప్ప సువార్తికుడైన బిల్లీ సండే అనుకుంటాను ఇలా చెప్పిన్నాడు, ఆ సిలువ రోజున లక్షల కొలది దేవదూతలు ప్రతి చెట్టు పైన కూర్చుని ఉండేది అని వారన్నారు. నీ చెయ్యి అలా వదులు చేసి మాకు చూపు, ఇక్కడే ఈ దృశ్యాన్ని మేము మార్చివేస్తాం అని వారన్నారు. అయితే ఆయనది చేయలేదు. కైఫా అన్నాడు, ఇతడు తనకు తాను రక్షించుకున్నాడు, ఇతరులను రక్షించలేడు. అతడు ఒక నిర్వచనాన్ని పలుకుతున్నాడని అతనికి తెలియదు. అతన్నతనే రక్షించుకోలేకపోతే అతడు ఇతరులను రక్షించలేడు. కనుక ఇతరులను రక్షించుకొనకై ఆయన తనకు తాను అర్పించుకున్నాడు. చూశారా అది ఎంతో అంధత్వం. కనుక అతడు అక్కడ హెచ్చులోనికి రాకముందు అతనికి శోధన జరిగినది. గుర్తుంచుకోండి, యోసేపు అమాయకుడు కనుక అతడు ఖైదీలో వేయబడ్డాడు. ఇస్రాయేల్ యొక్క సైనిక నాయకుడు పోతిఫర్ అను పేరు గలవాడు తన ప్రయాణ యాత్రకు వెళ్లాడు. అతనికి ఒక అందమైన భార్య ఉన్నది. అతని భార్య ఒకటి చేయుటకు యోసేపును ఇంటిలోనికి రమ్మన్నది. ఒక తప్పు చేయకుండా యోసేపు తప్పించుకున్నాడు. అతడు దేవునికి నమ్మకస్తుడు. వరెప్పుడు అంతేనని నేను నీకు చెప్తాను, స్త్రీలైన మీడలా నేను ఎప్పుడూ కేకలు పెడుతూ ఉంటాను. ఒక నిమిషం ఈ విషయం నేను తీసుకోబోతున్నాను. చూడండి, స్త్రీ ఒక బలహీనమైన ఘటం. ఒక చెడ్డ స్త్రీ ముందు లేకుండా అక్కడ ఒక చెడ్డ పురుషుడు కాలేడని నాకు తెలుసు. అయితే అది ఎరిగిన పురుషులు, మీరు దేవుని కుమారుని ఎరిగిన పురుషులు. స్త్రీకి లోబడుట అది నీకు సిగ్గుచేటు. ఆమె ఏమేమి చేసినప్పటికీ ఆమె బలహీనమైన ఘటం. తెలుసాది నీకు, ఆమె ఆ విధంగా చేసినట్లయితే, సంస్కారమైన స్త్రీగా ఆమె నటించినట్లయితే, ఆమె చేయిపట్టుకుని ఒక సహోదరిగా ఆమెతో మాట్లాడు. నీవు దేవుని యొక్క కుమారుడువు, వారి ఎడల చెడ్డ పనులు చేయవద్దు. యోసేపును చూడు, అతడు నీకు ఒక మార్గదర్శి. ఈ గౌరవప్రదమైన హోదా గల ఈ అందమైన స్త్రీ పోతిఫర్ భార్య దేశమంతటిలో గౌరవ స్థానము గల స్త్రీ. ఆమె అతని బ్రతిమలాడి బలవంతం చేసినది. అతడు వెనుదిరిగిపోయాడు. అతని ఆమె పట్టుకుని కౌగులించుకొనుకొనకై ప్రయత్నం చేసినది. అతను చెవుక్కును లాక్కుని తన అంగిని వదిలివేసి ఆమె ఎదురుని పారిపోయాడు. అవునండి, అతను వచ్చిన తర్వాత అతని పైన వారు ఒక అబద్ధాన్ని చెప్పారు. ఆమెను చెరుపుటకు అతని వచ్చాడు. అతని అంగి అక్కడ వదిలి వెళ్లి పోయాడని అబద్ధాన్ని చెప్పారు. అందుకని అతను చెరసాల్లోనికి వెళ్లిపోయాడు. అయితే ఖైదీలో దేవుడు అతనితో ఉన్నాడు. వారు అతని అక్కడ ఉంచినప్పటికీ అభివృద్ధి కుమారునికి అతడు ఒక పోలికై ఉంటున్నాడు. యోసేపు ఏమేమి చేస్తున్నాడో దానంతట్లో వృద్ధి చెందాడు. వెయ్యేళ్ల పరిపాలనలో యేసు తిరిగి వచ్చినప్పుడు ఓ కరణము చేతనే ఎడారులు రోజా పువ్వులే పుష్పించును. ఆయన చేసిన సమస్తము అభివృద్ధి చెందును. ఆయన అభివృద్ధి కుమారుడు. నీవు యేసేపుని ఎక్కడ ఉంచావో అది దీవించబడినది. యేసు ఎక్కడ ఉన్నాడో అది ఆశీర్వదించబడి ఉన్నది. కాబట్టి నీ హృదయములో ఆయన చెచ్చుకో, ఆశీర్వదించబడతావు. కనుక మనం చూస్తున్నాము, యోసేపు అప్పుడు చెరసాలలో పెట్టబడ్డాడు. ఆ చెరసాలలో ఇద్దరు ఎక్కడ ఉన్నారు, అందులో ఒకడు నశించాడు, ఒకడు రక్షించబడ్డాడు. యేసు ఆయన సిలువ శోధనలో ఒక దొంగ నశించాడు, ఒకడు రక్షించబడ్డాడు. ఆయన హెచ్చించబడిన తర్వాత దేవుని కుడిపార్శ్వం వద్దకు వెళ్లాడు. యోసేపు హెచ్చించబడిన తర్వాత ఫరో కుడిపార్శ్వానికి వెళ్లాడు. మొదట యోసేపు యొద్దకు వెళ్లి అతనితో మాట్లాడి అతని అనుమతి పొందితేని కాని ఎవరును ఫరో ఎదుర మాట్లాడేవారు కాదు. యోసేపు తన భవనం విడిచిన తర్వాత బోర ఊదబడుతుంది. ప్రజలు అతని ముందుగా పరిగెత్తుకుని వచ్చి మోకాలు నుండి సాగిలపడండి, యోసేపు బోచును వచ్చుచున్నాడు. ఆమేన్. మహోన్నతుని కుడిభాష్యమున యేసు ఎప్పుడు విడుచునో బోర ఊదబడుతుంది. ప్రతి ముఖాలు వంగి యేసు వచ్చుచున్నాడని ప్రతి నాలుక ఒప్పుకుంటుంది. నిజం. నెత్తించుకోండి, అతని అన్నల చేత అతను తృణీకరించబడిన తర్వాత అతను ఏమి చేశాడు? అన్యురాలని వివాహము చేసుకున్నాడు, ఐగుప్తురాలని భార్యగా చేసుకున్నాడు. అక్కడ వెనకాల తన సహోదరులైన యూదులతో యేసు కొట్టివేయబడి అన్యుల పెళ్లి కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. అయితే సంవత్సరాల తర్వాత అతనికి బిడ్డలు పుట్టిన తర్వాత, ఎఫ్రాయిము మనుష్యులు పుట్టిన తర్వాత అతడు ఒక కుటుంబాన్ని కలిగి ఉన్నాడు. ఆ తర్వాత ఒకానొక దినాన అతని దర్శించుటకు అతని అన్నలు వచ్చారు. మనకు కథ తెలుసు, గమనించండి. అతను ఆ చిన్న వస్తువును అక్కడ పెట్టి దాన్ని తిరిగి పంపినది వారి యొక్క భాషను మాట్లాడలేని వానిగా నటించుట. అతను హెబ్రిడే ఉండి హెబ్రిడి కోసం ఒక అనువాదికుని ఉంచుట. వారి అన్నలు వచ్చారు, అతని వారి ఎరగలేదు. అతను ఒక మహోన్నతుని మహారాజు. ఇప్పుడైతే క్రీస్తు యూదులను దర్శించాడు, వారి రోగులను స్వస్థపరిచాడు, మొదలగు కార్యాలను చేశాడు. అయినప్పటికీ ఆయన ఎవరైనది, ఆ మెస్సే ఎవరైనది వారు గుర్తుపట్టలేదు. మనం ఇప్పుడు 44:27 ఆరంభిద్దాము. అందుకు తమ దాసుడైన నా తండ్రి, నా భార్య నాకిద్దరని కనినని మీరు ఎరుగుదురు. వారిలో ఒకడు నా ఎదురు నుండి వెళ్లిపోయిను. అతడు యోసేపు ఎవరితో మాట్లాడుతున్నాడో అతడే. అతడు నిశ్చయముగా దుష్ట మృగముల చేత చీల్చబడిననుకుంటుని. అప్పటి నుండి అతడు నాకు కనబడలేదు. మీరు నా ఎదుటి నుండి ఇతను తీసుకుని పోయిన తర్వాత ఇతనికి హాని సంభవించినలా నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవనట్లు చేయుదురని మాతో చెప్పాను. అక్కడ వారి చిన్నతమ్ముడైన బెన్యామిను అతని చిన్న తమ్ముడును ఉన్నాడు. బెన్యామిన్ ఎవరికి పోలికో మీకు తెలుసా? 144,000 మంది అక్కడ పురోగవుటకు ఈ నిజమైన వాస్తవమైన యూదులు వారు. ఈ జనాంగం పుట్టుకొస్తున్నది. ఈ వాల్ స్ట్రీట్ దోటికరలు కాదు, కాదు కాదు, అది కాలిపోయి మిగిలిన తుపాకీ మందు కంటే మిన్నైనది. వారు యూదులు కారు, వారు యూదులు కారు. నిజమైన యూదులు ఇక్కడి నుండి పుట్టుకొస్తున్న ఈ చిన్న బెన్యామినీలు ఏనాడు యేసుక్రీస్తు వాక్యమును విననివారు. కావున నా తండ్రి యొద్దకు మరియు నీ తండ్రి యొద్దకు, నా తండ్రి యొద్దకు నేను వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మా యొద్ద లేనిడెలా? అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసుకునున్నది కనుక దేవుని యొక్క సొంత ప్రాణము ఇశ్రాయేలుతో పెనవేసుకుని ఉన్నది. ఓ ఆయన ఆమెతో వివాహము చేసుకున్నాడు. ప్రభుచితమైతే కొద్ది నిమిషాల్లో అందులోకి వెళ్ళబోతున్నాము. ఆయన ఇశ్రాయేలును వివాహము చేసుకున్నాడు. ఆయన ప్రాణము ఆమెతో పెనవేసుకుని ఉన్నది. ఏ విధముగా అక్కడ వెనకాన ఉన్న శ్రీమతి బ్రెనహాముతో నేను పెనవేసుకుని ఉన్నానో, మీరు మీ భార్యలతో ఎలాగో పెనవేసుకుని ఉన్నారో అలాగూ మీ ప్రాణం అందులో చుట్టబడి ఉన్నది. దేవుడు ఇశ్రాయేలును వివాహము చేసుకున్నాడు. ఏంటది? యాకోబు చెప్పాడు, నా ప్రాణము ఈ చిన్నవానితో పెనవేసుకుని ఉన్నదని, చుట్టబడి ఉన్నదని చెప్పాడు. ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోవడం అతను చూడగానే యోసేపు ఆ చిన్నవాడిని తన యొద్ద ఉంచుకోబోతున్నాడు. తెలుసా, మనకు ఆ కథ తెలుసు. అతను చనిపోవును, అతని యొక్క తండ్రి అట్లు తమ దాసులమైన మేము నెరసిన వెంట్రుకలు గల తమ దాసులైన మా తండ్రిని మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదము. ఇప్పుడు రూబేను ఇవ్వనయ్యున్న ఆ వినతిని వినండి. తమ దాసుడైన నేను ఈ చిన్నవారిని గుర్చి నా తండ్రికి పూటబడి నీ యొద్దకు నేనతనిని తీసుకుని రానియడెలా నా తండ్రి దృష్టి యందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని చెప్పితని. కాబట్టి తమ దాసుడైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వారికి దాసునిగా ఉండనిచ్చి ఈ చిన్నవాణి తన సహోదరులతో వెళ్ళనిమ్ము. ఓ తుషారా, సాక్షాత్తు తన తమ్ముడైన యోసేపు ఎదుట అతడు నిలబడి ఉన్నాడు. ఇతడు యోసేపు, అతడు ఇతనికి తెలియదు. ఓ ఆ వెయ్యేండ్ల పాలన ఆరంభమగు వరకు ఆగు సహోదరుడా. ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వారికి దాసునిగా ఉండనిచ్చి ప్రభువా అని అతడు ఒప్పుకోట వినండి. ఈ చిన్నవాణి తన సహోదరులతో వెళ్ళనిమ్ము. ఈ చిన్నవాడు నాతో కూడా ఉంటేనే కాని నా తండ్రి యొద్దకు నేనెట్లు వెళ్ళగలను? వెళ్ళనీడేలా నా తండ్రికి వచ్చు అపాయము చూడవలసి వచ్చునని చెప్పాను. బ్రతిమిలాడుట, తన సొంత ప్రాణము ఇచ్చుట. ఇక్కడ యూదులు తమ హస్తాలు చాచి ఎలాగు నిలబడగలగరు? గమనించండి, 45 గమనించండి, జాగ్రత్తగా వినండి, ఇది పోగొట్టుకోవద్దు. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తను తాను అణచుకున్న జలక, సహోదరా అదే పాపములకు అంతమగునది, అవిశ్వాసము చెదరిపోబోతున్నది, నా యొద్ద నుండి ప్రతి మనిషిని వెలుపలికి పంపివేయుడని బిగ్గరగా చెప్పాడు. యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియచేసుకున్నప్పుడు ఎవరును అతని యొద్ద నిలిచిండలేదు. ఏంటది? చివరకు తన స్వంత భార్యతో సహా భవనము లోపలికి వెళ్లిపోయినది. ఆహా, యేసు తిరిగి వచ్చి తను తాను కనపరుచుకున్నప్పుడు తల్లి కుమార్తె మహిమలో ఉండును. అందులోనికి మనం వెళ్దాం. అతడు ఎలుగెత్తి ఎడవగా యోసేపు ఇక ఆపు చేసుకోలేకపోయాడు. అతడు పెద్దగా ఏడ్చాడు. ఐగుప్తులను ఫరో ఇంటి వారు వినిరి, నేరుగా వెనుక భవనంలో యేసుపు ఏడుస్తున్నాడని వారు విన్నారు. అది క్రీస్తు యూదులను కలుసుకున్నప్పుడు ఒక పోలికై ఉంటున్నది, అనగా మనము చూడగలందుకు ఆయనే వారిని అందులుగా చేశాడని ఆయనకు తెలుసును. అయితే వారి యొద్దుకు ఆయన మరలా వచ్చినప్పుడు ఇశ్రాయేలు పాపము నివారణ అవుతున్నది. యోసేపు అతని సహోదరులతో, నేను యోసేపును అనను, యేసు ఏమని చెప్తాడని మీరు అనుకుంటున్నారు? నేను మీ మెస్సయ్యాను, మీరు సిలువ వేసిన వాడును నేనే, నా తండ్రి ఇంకా బ్రతికినాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరము ఇవ్వలేకపోయిరి. నేను ఒక నిమిషం ఇక్కడ నిలుపు చేయవలసి ఉన్నది. జకరియా 12వ అధ్యాయం తిప్పుదాం. నాతో కలిసి జకరియా పుస్తకం 12వ అధ్యాయం తీయండి. బహుశా దీని మీద నేను ఎక్కువ సమయము కొద్దిగా తీసుకుంటున్నాను అనుకుంటున్నాను, కాదు కదా? ఎంతో కష్టంతో మీరు దీన్ని పొందాలని నేను అనుకుంటున్నాను. జకరియా 12వ అధ్యాయం తీసి ఆయన తన సహోదరుల ఎదుట నిలబడినప్పుడు ఏమి చెప్పాడో చూద్దాం. జకరియా 12:10. పాపమును నివారణ చేయుట మంచిది. 12:10 గమనించండి, ఇక్కడ శేషించిన వారితో అతను మాట్లాడుతున్నాడు. యెరూషలేముకు ముట్టడి, క్రూరమగము, సైన్యము మొదలగినవి తీసివేయబడును, అన్ని కూడా ఇప్పటికీ అంతమైపోతవి. ఇది సరిగ్గా 1000 పాలన మొదలవుతున్నది. దావీదు సంతతి వారి మీదను, యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను నేను కృమ్మరింపగా. ఏంటది? ఆమేన్. అద్భుతకరమైన కృప. యెరూషలేము నివాసుల మీదను, దాని యొక్క పరిశుద్ధ పట్టణము, కృప ఆత్మను విజ్ఞాపరిచేయు ఆత్మను నేను కృమ్మరింపగా. వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లుగా, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపించుదురు. వినండి, యోసేపులే ఆయన అక్కడ నిలబడి వాటిని ఆయన తెలియచేయనప్పుడు అది ఎటువంటి ప్రలాపం అవుతుందో వినండి. హదా దగ్గర జరిగిన ప్రలాపం వలనే ఆ దినం యెరూషలేములో బహుగా ప్రలాపము జరుగును. హదా, నేను సరిగా దాన్ని పలకలేకుండాను. HADADRIMO హదద్రిమోను, మెగిద్దోను లోయలో హదద్రిమోను. దేశ నివాసులందరూ ఏ కుటుంబము ఆ కుటుంబమునకు ప్రలాపింతురు. దావీదు కుటుంబీకులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, నాతాను కుటుంబీకులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, వారి కుటుంబములు, లేవి కుటుంబీకులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, షిమీ కుటుంబీకులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, మిగిలిన వారిలో ప్రతి కుటుంబము వారు ప్రశస్తమైన తమ సొంత యోసేపే, తాము స్వీకరించి సిలువ వేసిన సాక్షాత్తు ఆయనే. ఆయన యొద్ద నిలవబడి వారెంతగానో సిగ్గుపరచబడతారు. ఎంతో ప్రలాపం అక్కడ ఉంటున్నది. నీ చేతులకు గాయములేంటి అని వారు అడగగా, నా స్నేహితుల ఇంటిలో నాకు కలిగినవి అని ఆయన చెప్పాడు. చూశారా నా అర్థమేంటో? తాప నివారణ చేయుట అవిశ్వాసానికి. అందుకై ఆయన వచ్చాడు. ఈ దానియేలు 70వ సంవత్సరంలో లేక 70వ వారంలో పాపము నివారణ చేయుటకు వచ్చును, అది తీసివేటుకై. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారా? మొదటిది ఏది? తిరుగుబాటును మాన్పుట, పాపము నివారణ చేయుట. సంఖ్య 3, దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకును. ఇది వ్రాసుకుంటున్న మీరు సంఖ్య 3. అక్కడ సుమారు 6 లేఖనాలు ఉన్నవి. అయితే ఎండగా ఉన్నది కనుక నేను ఇది అలా దాటుతున్నాను. ఎక్కువ సమయం తీసుకోవాలనుకోవట్లేదు. నేను ఎంత త్వరగా తీయాలో అంత త్వరగా తీస్తాను. అయితే మిమ్మల్ని ఎక్కువ సేపు ఉంచను. మంచిది. దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకును, దోషము అనగా తప్పు చేయుట, సెలవు ఎద్దవారు చేసినట్టు. ఆయన సమాధాన పరిచాడు, అయితే అది వారికి వర్తించదు. అది వారికి వర్తించదు. ఎందుకనగా వారు గుడ్డివారై ఇది చూడలేకపోయారు. ఎందుకని వారు గుడ్డివారయ్యారు? ఒకవేళ నేను గుడ్డివారయ్యాను కాబట్టి ఆయన చెప్తావు నీ ఉద్దేశపూర్వకంగా గుడ్డివాడవు. వారు గుడ్డివారు అయ్యారు ఎందుకంటే దేవుడు వారిని గుడ్డివారిగా చేశాడు. అయితే నీవు గుడ్డివాడవు, కారణం నీవు ఇష్టపూర్తిగా గుడ్డివాడవయ్యావు. నీకైతే మరణ సమాధానము లేదు. నేను ఆయనని మీరు నమ్మకపోతే మీరు మీ పాపముల నుండి చనిపోతారు, యేసు చెప్పాడు. అవునా? తిరిగి మనము జకరియా 13వ అధ్యాయం తిప్పుదాము, ఇక్కడ విందాము. సమాధాన పరచుట, ఒకరు దీన్ని వినాలని ఎదురు చూస్తున్నాను, ఇది వినాలని. అయితే ఒకవేళ ప్రభువే ఒక విధంగా తెచ్చును, ఆ దినముదా ఆ దినాన డాక్టర్ స్కోఫీల్డ్ ఇక్కడ తన యొక్క వివరణ భాగంలో లేక వరుస చూపు దారిలో పశ్చాత్తాప్తులైన శేషించిన వారు సిలువ వైపు చూపుతున్నది దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయటకును. దోషమంటే నీవొకటి బాగుగా ఎరిగి ఉండి అది నీవు చేయకూడదని నీవు ఎరిగి ఉండి నీవు చేసిన తప్పు. నా హృదయములో నేను పాపమును దోషమును లక్ష్యము చేసేయడలా దేవుడు నా మనవి వినకపోవును. ఇప్పుడు జకరియా 13వ అధ్యాయము 1వ వచనంలో ఆరంభిద్దాం. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట యొక్కటి తీయబడును, ఒక ఇల్లు తెరవబడును. ముందుకు సాగు, ఇంకా క్రింద చదువుదాం. మీరు అది చదవాలని దాన్ని గుర్తించాలని నేను కోరుతున్నాను. అయితే 6వ వచనం నుండి ఆరంభించి 10వ వచనం వరకు చదువుటకై నేను గుర్తుపెట్టుకున్నాను. మంచిది, మనం చదివి చూద్దాము. 9 వరకి, నీ చేతులకు గాయములేమని వారు అడుగగా, ఇప్పుడు మనం చూద్దాం వాడు, ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములను చెప్పును. ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము. ఇదే సైన్యముల గదిమీదకు యెహోవా వాక్కు. గొర్రెలు చెదిరిపోవునట్లు కాపరిని హతము చేయుము, చిన్నవారి మీద నేను నా హస్తముచ్చుదును. యేసు ఆ లేఖనాన్ని గుర్తు చేశాడు. అవునా, గొర్రెని కాపరిని కొట్టుము, గొర్రెలు చెదిరిపోవును. అయితే ఆ తరువాత వరుసని గమనించు. అయితే అది మాత్రమే ఆయన గుర్తింపు చేశాడు. అయితే ఆ తరువాత భాగం ఏం చెప్తుందో ఆ తరువాత వచ్చిన మీద గమనించు. చిన్నవారి మీద నేను నా హస్తముంచుదును. ఏంటి అది? బెన్యామిన్ వర్గం ఇప్పుడు వస్తున్నది. చిన్నవారి మీద నా హస్తముంచుదును, గొర్రెల కాపరిని కొట్టుము. మొదట ఇశ్రాయేల్ గొర్రెల కాపరిని కొట్టాను. ప్రపంచమంతా గొర్రెలు చెదిరిపోయినవి. అయితే దేవుడు చెప్తున్నాడు, నా చేయిని వెనుకకు తీసి కడవర దినములలో చిన్న వాటిని తీసుకుని వచ్చేదను. ఎప్పుడు? దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయబడినప్పుడు. ఇశ్రాయేలు ప్రతి ఒక్కరూ రక్షించబడతారు. యెషయా తీద్దాం, యెషయా 66వ అధ్యాయం. యెషయా, ఓ క్షణం, చదువుటి కొరకు ఇశ్రాయేలు రక్షింపబడతారు అని దేవుడు చెప్పి ఉన్నది. చూద్దాం, ఇశ్రాయేలును రక్షించుటకు ఎంతకాలం పడుతుంది, అది ఎంత త్వరగా వస్తుందో చూడు, గమనించు. యెషయా 66వ అధ్యాయం 8వ వచనం. మీరు మొత్తం చదవాలనుకుంటే మంచిది, చదవండి. అట్టి వార్త ఎవరు వినియుండిరి, అట్టి సంగతులు ఎవరు చూచిరి? ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా? ఒక్క నిమిషంలో ఒక్క జనము జన్మించునా? సియోనుకు ప్రసవ వేదన కలుగగానే ఆమె బిడ్డలను కనెను. వారి యొక్క మెస్సయ్యా ఆయనే అని సియోను ఎరగగానే ఒక్క రోజులో ఆమె తిరిగి జన్మించును. పాపము నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయును, అపవిత్రత నిమిత్తము దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయును. తప్పును కీడును వారు చేశారు, వారి దోషానికి ప్రాయశ్చిత్తము జరిగినది. 4, యుగాంత వరకు ఉన్నటి నీతిని బయలుపరచుటకును. ఆయన వచ్చినటువంటి 4వ కారణం అది. 4వది, ఆయన ఏమి చుటికే వచ్చాడు? యుగాంతం వరకు ఉన్నట్టి నీతిని బయలుపరచుటకును, పాపమును నివారణ చేయుటకును, ప్రాయశ్చితము చేయుటకును, యుగాంతం వరకు ఉన్నట్టి నీతిని బయలుపరచుటకును. ఇశ్రాయేలు యొక్క తిరుగుబాటును మానుపుటకు మీరు ఇది పట్టుకోవాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే మనము ఆ స్త్రీని ఘటసర్పము పడద్రోయబడుటను అది తెచ్చినప్పుడు తిరిగి ఇదే లేఖనం యొద్దకు మీరు రావాల్సి ఉంటున్నది. తప్పక మీరు ఇది గుర్తు పెట్టుకోనండి. ఇశ్రాయేలీయుల తిరుగుబాటు మాన్పుట వచ్చిన వెంటనే వారి మీదను మన మీదను నేరారోపణ చేయు సతానుడు. సతానుడు అఘాధములో బంధించబడతాడు. ఎప్పుడు? ఏంటి? యుగాంత వరకు ఉన్నట్టి నీతిని బయలుపరచబడినప్పుడు. హంతములేని ఒక్కటి అది అదంతా కూడా అవినీతిని లేకుండా చేస్తున్నది. ఓ నిమిషం, ప్రకటన 20:13 ఒక నిమిషం మనం ఇక్కడ చదువుదాం. ప్రకటన 20:13 కాదు, క్షమించండి, ప్రకటన 1-3 వరకు అది. ఆ మధ్యనున్న ఆ చిన్న గుర్తు నేను చూడలేదు, నా చెమట నా కళ్ళల్లోకి వచ్చినది. ప్రకటన 20 చూద్దాం. మరియు పెద్ద సంఖ్యలను చేతపెట్టుకుని అఘాధము యొక్క తాలపు చెవి కల ఒక దేవదూత పరలోకమున దిగి వచ్చిన చూచితిని అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకుని 1,000 సంవత్సరములు వాని బంధించి అఘాధములో పడవేసి అఘాధమును మూసి ఆ 1,000 సంవత్సరములు గడిచే వరకు ఇక జనములను మోసపరచ కొనునట్లు అఘాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటుపిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుట సతానుడు అఘాధములో ఉన్నాడు. ఆయన అది చేయినప్పుడు జనములను మోసపరిచిన దయ్యమును ఆయన ముద్రించును. మనము ఇప్పుడు హబక్కుకు 2 తిద్దాం. ఎందుకు ఆయన ఈ ఆది సర్పమును ముద్రించినది? అది ఏమి చేసినది? దానిని ముద్రించిన వెంటనే ఏమి జరిగినది? మనం ఇప్పుడు చూడబోతున్నాం. నేను ఇది ఇష్టపడుతున్నాను, మరి మీరు? అది మనకు ఒక విధమైన జ్ఞానాన్ని కలిగిస్తున్నది. హబక్కుకు 2:14 అని అనుకుంటున్నాను. నేను ఇది చదువుతాను. ఇది జరిగినప్పుడు గమనించండి. ఎలైనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్టు భూమి యెహోవా మహత్యమును గూర్చిన జ్ఞానముతో నిండియుండును. మరో మాటల్లో, శత్రువు తీసివేయబడిన తర్వాత పాపానికి అంతం వచ్చినప్పుడు యుగాంతం వరకు ఉన్నట్టు నీతి లోపలికి వస్తుంది. సాతాను అఘాధములో బంధించబడతాడు. ప్రభు యొక్క జ్ఞానము జలములతో సముద్రము కప్పబడినట్టు ప్రభు యొక్క జ్ఞానము భూమిని కప్పుతుంది. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అది రాబోతుంది సహోదరుడా, అది రాబోతున్నది. స్త్రీలు సంస్కారవంతులైన స్త్రీలవుతారు, పరుషులు గౌరవస్తులవుతారు. ఆమేన్. ప్రభు యొక్క జ్ఞానము భూమిని సముద్రమును ఆకాశమును నింపినప్పుడు ఓ నా గుండె బొలుగుతూ మొరపెడుతున్నది. ఓ ఆనందకరమైన విడుదల రోజు కొరకై మన యేసు తిరిగి భూమి మీదకి వచ్చినప్పుడు అలా ఉంటుంది. ఆమేన్. అంటది ఓ తర్వాత 1,000 పాలన జరుగుతున్నది. అదే 1,000 పాలన పట్టణము కట్టబడును కట్టబడుట 4. నాకు ఇంకా 6 లేఖనాలు ఉన్నవి, అయితే మనం త్వరపడదాం. మనం తిరిగి వచ్చినప్పుడు ఈ ఇతర లేఖనాలు నేను ఇస్తాను. అయితే సాధారణ తలంపు మీరు కలిగి ఉన్న కొరకై ఇది. 5, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును. చూశారా, ఆ దేవదూత దర్శనం ప్రవచనము ముద్రించుటకు వచ్చి ఉండేను. ఇది చెప్పుటకు నేను అసహ్యపడుతున్నాను. క్రితమ దినము నేను చదువుతున్న దాని గురించి ఒక గొప్ప రచయిత దాని అతను తారుమారు చేయకున్నట్లయితే బావుడును. అదేంటో అతను చెప్పాడు. ఎంత బుద్ధిహీనతతో చూయించుటకు. క్షమించండి, అది చెప్పాలని నా భావం కాదు. మన్నించండి, అది నా భావం కాదు. నిజంగా అది కాదు కాదు. అభిషేకం లేకుండానే ఒక మనిషి, చూశారా, ఆ మనుషుడు ఇలాగ చెప్పాడు. నేను చూడండి, దర్శనాలు ప్రవచనాలు ఎప్పుడు కూడా యూదా సంఘానికి అంగీకరించబడినవి అని ఇంకా చెప్పాడు. దానియేలు కాలం మొదలుకొని దానియేలు వచ్చినప్పుడు దాని అర్థం వారికి ఇక దర్శనం లేదు, ఇక ప్రవచనము లేదు అని అర్థం. ఈ దినాన వారు మాట్లాడదంత అనగా దర్శనాలు ప్రవచనాల గురించి, అదంతా దయ్యము సంబంధించినవే, దర్శనాలు ప్రవచనాలు అనునవి లేవు అని అన్నాడు. సహోదరుడా, దానియేల్ తర్వాత డజన్ల కొలది ప్రవక్తలు ఉన్నారు. బాప్తిస్మిచ్చి యోహాను ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు, కొత్త నిబంధనలో ప్రవక్తలు ఉన్నారు, దర్శనాలు ఉన్నవి దేవదూతలు ఉన్నారు. లోకములో ఒక మనిషి అది ఎలాగ చెప్పగలుగుతాడు? అయితే గమనించండి, ప్రజల్లోకి ఒక నెట్టడానికి కొరకై అది స్వార్థత్వంతో కూడినది. సంఘం యొక్క చిన్న సిద్ధాంతం చేటుకో, ఒక చిన్న హీనమైదిగా చేటుకో, ప్రజల్లో అది వాస్తవం చేస్తారు. ప్రజలకు పరిశుద్ధాత్మ లేకపోతే దాని ద్వారా వారు మోసపరచబడతారు. ఒక మనిషి చెప్పినది మనం తీసుకోవద్దు, అది రుజువు చేయటానికి లేఖనము లేదు, కనుక నేను అది ఎలాగ తీసుకోగలుగుతాను? వాస్తవంగా ముద్రించడనగా ఏదో మనం కనుగొందాము. గమనించండి, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు అతడు వచ్చి ఉన్నాడు. మనం ఇప్పుడు ఎక్కడున్నామో నేరుగా దానియేలు పుస్తకం తీద్దాం. అక్కడ దానియేలు పుస్తకంలో అక్కడ ఏమి చెప్పబడిందో మనం కనుగొందాం. దానియేలు 12వ అధ్యాయం తీద్దాం. ఇప్పుడు మనము దానియేలు 12వ అధ్యాయం తీస్తుండగా ఆరంభిద్దాము. మీరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత 1వ వచనం నుండి చదవాలని నేను కోరుతున్నాను. మొదటి వచనం నుండి 4వ వచనం వరకు. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. ఇది అంత్యకాలమందు. ఎన్నటికి కలుగునంత ఆపద కలుగును. అది అంత్యక్రీస్తు. ఈ మొదటి ముద్రలో స్వారీ చేయుచునుట అతడు స్వీకరించున్నప్పుడు ఈ కాలం వరకు కూడా యెరూషలేము గోడలను తీతు స్వాధీనం చేసుకునే కాలము కాదు. అది ఒక స్థలంలోనే జరిగినది. ఈ అంత్యక్రీస్తుని గమనించు, రాబోతున్న ఆ అధిపతిని అతడు వచ్చినప్పుడు గమనించు, ఈ కాలం వరకు. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుందరు. హల్లెలూయా. నీ జనులు ఇశ్రాయేలీయులు గ్రంథమును దాఖలవుతారు, మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకునెదరు. కొందరు నిత్య జీవం అనుభవించుదురు అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలు కొందరు. యెరూషలేము గోడలను తీతు తీసుకున్నప్పుడు అదెలా సాధ్యపడగలదు? అది ఎలాగూ కగలదు? అది కాలేదు సుమా. గమనించండి, అతడు కడవరి కాలాన్ని గుర్చి మాట్లాడుతున్నాడు, పునరుద్ధరణ సమయం గుర్చి. అవునది వాస్తవమేనా? ఇప్పుడు బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలే వారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదరో వారు నక్షత్రముల వలె నిరంతరము. వినండి, ఇక్కడ ఇది నిజంగా నిజమైన ముద్ర. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. ఏంటది? ఓ హల్లెలూయా. తరగతులని వాళ్ళారా, మీరు చూస్తున్నారా? అంత్యకాలం యొక్క యేసుక్రీస్తు యొక్క ప్రతి ప్రత్యక్షత, ఆయన యొక్క శక్తి, ఆయన రకడో ఈ సమయం వరకు ముద్రించబడినది. అందుకొరికే అతను వచ్చినది. పండితులకు అది మరుగు చేయబడినది. అది ఆశ్చర్యమేమీ కాదు. ముద్రించడం కూర్చి ఏ ప్రవక్తలు లేరు అని వారు గత కాలంలో వారు అలా అనువర్తింపచేస్తారు. అది నీటిని ఆపలేదు సుమా. అయితే దర్శనం, ఈ దర్శనం ఇప్పటి వరకు కూడా ముద్రించబడి ఉన్నది. అక్కడే దేవుడు వారికి 70 వారములు బయలుపరచునని అక్కడ నా విశ్వాసాన్ని నేను చూస్తున్నాను. ఆమేన్. ముద్రించు అతను చెప్పాడు. అంత్యకాలం వరకు వాక్యములను మూసివేసి గ్రంథమును ముద్రించు. అంత్యకాలం వరకు అతను ఏమి చేశాడు? దర్శనమును ప్రవచనమును ముద్రించుట. దానియేలు ఈ విషయంలో ప్రవచించాడు. ఒక దర్శనంలో అతను అది చూశాడు. దర్శనం ముద్రించుటకు ప్రవచనం ముద్రించుటకు దేవదూత దిగి వచ్చాడు. వారు చదవగలరు, అయితే అర్థం చేసుకోలేరు. అంత్యకాలం వరకు. అంత్యకాలము అనగా ఏంటి? 70వ వారము ఆఖరణ ఈ సమయాన ఆ అధిపతి అంత్యక్రీస్తు బయలుపరచబడును, తన్ను తాను దేవునిగా చేసుకును. ఈ సమయాన్ని వరకు అది ముద్రించబడని మనకి ఎలాగూ తెలియను. దానియేలు నిజంగా చదివాడు. ఇది దానియేలు ఆఖరి అధ్యాయం. సహోదరి సింప్సన్ ఈ మధ్యాహ్నం నాతో అన్నదామే, ఆమె అన్నది, సహోదర అబ్రహాం, నేను దానియేలు గ్రంథమంతా చదివాను. నేను చదువుతున్నప్పుడు, నేను ఆరంభించినప్పుడు ఏది ఎరిగి ఉన్నానో అది ముగించినప్పుడు కూడా అంతకంటే నాకు ఇంకా ఎక్కువ ఏమీ తెలియలేదు అని అనదామే. సహోదరి సింప్సన్, ఈ రాత్రి ఇక్కడ నీ ఉన్నట్లయితే అది ఇక్కడే ఉన్నది, అది అక్కడ పెట్టబడి ఉండట ఆమె గ్రహించిందని నేను నమ్ముతున్నాను. వాహనము ఏమీ లేదని నేను చెప్పలేదు, నేను మౌనంగానే ఉన్నాను, కారణం అందులోది నేను పొందుకోగలనేమని నేను తలంచాను. అయితే ఆ నది యొద్ దానియేలు చూచిన దర్శనం అంత్యకాలం వరకు ముద్రించబడినది. నేను కొంచెం ముందుకు వెళ్లి ఇక్కడ అది చదువుతాను, సరేనా? దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపము. చాలా మంది నలుదిశ సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గాబ్రియేలును అతడు చెప్పాను. దానియేలును నేను చూస్తుండగా మరిద్దరు మనుషులు ఏటి అవతల ఎడ్డును ఒకడును ఏటి ఇవతల ఎడ్డున ఒకడును నిలచిరి. ఓ ఇద్దరిలో ఒకడు నారబట్టలు వేసుకున్నవాడై ఏటి నీళ్లపైన ఆడుచుండు వాని చూచి ఈ ఆశ్చర్యము ఎప్పుడు సమాప్తమవుతుందని అడుగగా, ఇప్పుడు వినండి, నారబట్టలు వేసుకుని ఏటిపైన ఆడుచున్న ఆ మనిషిని మాటను నేను వింటిని. ఏమనగా, అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశ వైపుకెత్తి నిత్య జీవియగు వాని నామమున ఒట్టు పెట్టుకుని ఒక కాలము కాలములు అర్ధకాలము. ఖచ్చితంగా మనం పొందుకున్నాము, ఒక కాలము కాలములు అర్ధకాలము. దానియేలు 70 వారముల నుండి మనం వినప్పుడు అది ఏ విధంగా వచ్చినది మీరు గమనించండి, అదే మర్మము బయలుపరచబడుతున్నది. సరే, ఒక కాలము కాలములు అర్ధకాలము. అతడు అనగా వ్యక్తిగత సర్వనామము అంత్యక్రీస్తు పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టివేయుట ముగింపబడగా, అదేదనగా అర్ధవారమునకు బలిని నైవేద్యం నిలిపివేయును. సకల సంగతులు సమాప్తమలగునను. ఆమేన్. నేను వింటిని గాని గ్రహింపలేకపోతుని నా ఎల్లినవాడా, వీటికి అంతమేమని నేను అడుగగా అతడు ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉన్నట్లు ముద్రించబడినవి, కనుక దానియేలు నీవు ఊరుకునవని చెప్పాను. ఓ, అది మీరు మర్చిపోవద్దు. అంత్యకాలం వరకు అనేకులు తమ్మును శుద్ధిపరచుకుని ప్రకాశమానులను నిర్మలను అగుదురు, దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు. కనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును, కాని బుద్ధిమంతులు గ్రహించెదరు. ఆఖరి సంఘకాలములో దానిని కడవరి కాల వర్తమానము అంత్యకాల వర్తమానం బయలుపరచును. మహిమ, అక్కడేనే ఉన్నావు. ఓ, అది నన్ను ఆలోచించేస్తే నన్నది వణికింప చేస్తున్నది. అది మర్మం, అది లోక సంఘ కళ్లకు కనుమబు కలిగింపజేస్తూ అదంత బుద్ధిహీనత అని చెప్పేస్తున్నది. యేసుక్రీస్తు ఎవరినది? అను మర్మం. మూడో వ్యక్తి కాదు, రెండవ వ్యక్తి కాదు, మూడో వ్యక్తి కాదు, వ్యక్తి, దేవుని యొక్క వ్యక్తి. మిగతా దేవుని మర్మాలని కూడా బయలుపరచబడను. ఎందుచేతనంటే అవి ఇక్కడ ఈ గ్రంథంలో రాయబడి ఉన్నవి. అంత్యకాలములోని తరం వారికి బయలుపరచబడును. యూదులు ఏ విధముగా యేసును మెస్సయగా చూడగలిగినో వీరి కూడా సంఘ శాఖల్లో పాఠశాలల్లో సెమినరీల్లో అది అలాగ చూడలేరు. నిన్ను పిచ్చివానిగా వారు తలచుతున్నారంటే అది ఆశ్చర్యం ఏమీ లేదు. నిన్ను బుద్ధిలేని వానిగా తలస్తున్నారంటే అది ఆశ్చర్యం ఏమీ కాదు. వారితో కలిసి నీవు కూతకూడి ఎందుకో అని వారు గ్రహించలేదంటే అది ఆశ్చర్యం ఏమీ కాదు. ఎందుకనగా దాని వెనుక ఒక బలము దర్శనమున్నది. సంఘం ఎత్తబడుటకు గృహానికి చేరుకుంటకు బయలుపరచబడిన దేవుని యొక్క వాక్యమున్నది. అవును, చాలా మంది నలుదిశలు సంచరించినందున తెలివి అతికమగును. నిజం. తెలియబడవలసింది మరొకటి ఏముంది? ఈ రోజు సంఘాలను చూడు, అది ఇక్కడే ఉన్నది. అది గాయపరచదని అనుకుంటున్నాను, అయితే నేను దాన్ని చెప్పవలసి ఉన్నది. ఆ దినాన ఒక అంత్యక్రీస్తు వస్తాడు. ఇప్పుడు గుర్తుంచుకోండి, మన ముద్రలోకి వెళ్ళినప్పుడు ఆ అంత్యక్రీస్తు ఆ ముద్రలో స్వారీ చేస్తుంది. దానియేలు దాన్ని గుర్చి ఇక్కడ మాట్లాడుతున్నాడు, వచ్చునటి రాజు అని. ఆయన నిర్మూలము చేయబడును, యేసు ప్రజల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు. అయితే అక్కడ ఉండే ఆ అధిపతి హేయమైనది నిలచు వరకు నాశనము చేయవాడు వచ్చును, అది తీతు లేక టైటస్ ద్వారా వచ్చిన రోము. ఈ సమయంలో రోములో నుండి ఒక అధిపతి వచ్చును, అది చేస్తాడు. అతడు కడవరి దినాన బయలుపరచబడును. ఇప్పుడు విను, తనకు తాను దేవుడుగా చేసుకుంటాడు. రెండవ దశలో మనము మనలను పరిశుద్ధాత్మ హెచ్చరిక చేస్తున్న రీతిగా మనం అక్కడికి వెళ్దాము. రెండవ తెస్సలోనికి అలాంటప్పుడు మీరు నా మాటని కాదు దేవుని మాట పొందుకుంటారు. రెండవ తెస్సలోనియ రెండవ అధ్యాయం 12వ వచనం మనం చూద్దాం. రెండవ తెస్సలోనియ రెండవ అధ్యాయం 12వ వచనం దాన్ని చూద్దాం. దాని పై నుండి ఆరంభిద్దాం. 7వ వచనము ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. ఇది పౌలు పరిశుద్ధాత్మలో మాట్లాడుతున్నాడు. కాని ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించును. ఎవరు ఇతడు ఈ అడ్డగించువాడు? ఎవరికైనా తెలుసా? అశుద్ధాత్మ అడ్డగించువాడు. అప్పుడా ధర్మ విరోధి బయలుపరచబడతాడు. ఎప్పుడు? పరిశుద్ధాత్మ తీసివేయబడినప్పుడు. అది ఇప్పుడు విడిచిపెట్టటకు సంసిద్ధంగా ఉన్నది. దేనిని ఆయన విడిచిపెట్టయున్నాడు? సంఘాన్ని ఆయన తీసుకుని వెళ్లాడు. బయలుపరచబడును. ఆత్మ ప్రేరేపణ చేత పౌలు మాట్లాడుతున్నాడు. ప్రభుని యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. ధర్మ విరోధిని వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచిక క్రియలతోనూ మహత్కార్యములతోనూ మాదే పెద్ద సంఘం, మాకిది ఉంది, మాకు అది ఉన్నది, అందరూ సంఘీభావం చూపుతారు. గమనిస్తున్నారా? మేమే గొప్పవారము. అబద్ధ విషయమైన మహత్కార్యములు నశించుచున్న వారు తాము రక్షించబడుటకై తాము రక్షించబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయేది కనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచిక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఇండును. ఎందుచేత సత్యమును నమ్మక దుర్నీతి ఎందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. మీరు గ్రహించారా? ఓ ఎంతటి ధన్యత! ఇప్పుడు పౌలు మాట్లాడుతున్నాడు. దేవుని ముద్ర తెలియబడు సమయం. ఆయన ఆత్మ, ఆయన నామము, ఆయన కృప, ఈ గొప్ప మర్మములన్నీ ముందు వెళ్ళుచున్నవి. ఎత్తబడిలో చేరుటకు ఆయన సంఘానికి ప్రణాళికలు. పరిశుద్ధాత్మ యొక్క కృంభరింపు ఇది చేసినది. కడవరి దినాల్లో అది ఆయన చేసినది. ఇప్పుడు మనం చూద్దాం, ఈ చివరి దానికి మనకు సమయం ఉంటుందా? 6వది, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు. ఆహా, ఎంతటి భాగ్యం! ఇక్కడ ఒకటి ఉన్నది. ఆఖరిది ఆయన చేయవలసినది దేని కొరకు? తిరిగి మనం దానియేలు గ్రంథంలోకి వెళ్లిపోయి ఆయన ఇక్కడ ఏమి చేయవలసి ఉన్నదో తెలుసుకుందాము. 70 వారములు ఈ సమయంలో ఏది ముగింపు కావలసి ఉన్నది? సరే, తిరుగుబాటు మాన్పుటకు, నీ జనములకును పరిశుద్ధ పట్టణములకును జనముల తిరుగుబాటు పాపము నివారణ చేయుటకు, జనముల కొరకు జనములది దోషం నిమిత్తం ప్రాయశ్చితము చేయుటకు వారి దోషం, యుగాంతం వరకు ఉన్నట్టు నీతిని బయలుపరచుటకును, యోధుల కొరకు దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అంత్యకాలం వరకు అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును. అదే అతడు దర్శించుటకు గల 6 విధాలైన కారణాలు. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుట, ఒక నిమిషం సేపు, బోధకులు ఉపదేశులను మీకు ఇది కొద్దిగా వింతగా గమనించవచ్చును. అయితే ఒక నిమిషం ఆగండి, అది ఎలాగ వచ్చునో చూచుట కొరకై. ఇది మనిషిని అభిషేకించుట కాదు, యేసు ముందుగానే అభిషేకించబడ్డాడు, అవును కదా? అపోస్తుల కార్యము గ్రంథంలో యేసును పరిశుద్ధాత్మ చేత దేవుడు అభిషేకించను అని తెలుపుతున్నది. ఆయన మేలు చేయచు, స్వస్థపరచుచు, సంతరించుచుండెను అని. యేసు ఎప్పుడు ఆయన కదా జరిగినది. ఆయన మెస్సీ అయి ఉండెను. మెస్సీ అనగా అభిషక్తుడు అని అర్థం, అవును కదా? అయితే ఇక్కడ ఈ అంత్యకాలంలో అతి పరిశుద్ధ స్థలమును ఆయన అభిషేకించును. అతి పరిశుద్ధ స్థలము అనగా ఏంటి? నేను దాన్ని లేఖనము ద్వారా రుజువు చేయగలని నమ్ముతున్నాను. నా యొక్క భావనకు అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుట అనగా 1000 పాలనలో వినియోగించినటువంటి మందిరమును అభిషేకించుట. వినండి, ఎందుకు నేను ఇది ఇస్తానో? ఎహెజ్కేలు 4వ అధ్యాయంలో వివరించబడి ఉన్నది. కాదు కాదు, 43 అధ్యాయం 1 నుండి 6 వరకు గల వచనములు. మనం తిరిగి ఎహెజ్కేలు యొద్దకు వెళ్లి అది ఏ విధంగా వెయ్యండ్ల పాలలో చిత్రీకరించబడి ఉన్నది, వారు ఎలాగో అభిషేకించినది కనుగొందాం. ఎహెజ్కేలు 43 ఇక్కడ కొద్దిగా చదివి ఈ వెయ్యండ్ల పాలనలో అభిషేకమును గుర్చి ఆయన ఏమి చేయనది చూద్దాం. ఎహెజ్కేలు 43లో సరే, ఇప్పుడు మనము 1వ వచనం నుండి ఆరంభించి 6వ వచనం వరకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత బహుశా మీరు ఎహెజ్కేలు 43 ఆఖరి వరకు మీరు చదవగలరు. గమనించండి, వెయ్యేండ్ల పాలనలో కట్టునటువంటి ఆలయం యొక్క వివరణ చదువులకు ఎవరికైనా తెలుసు. అది ఎహెజ్కేలు 40వ అధ్యాయం నుండి సుమారు 44వ అధ్యాయం వరకు. అది లోకములు కాదు, వెయ్యేండ్ల పాలనలో భూమి మీద నిర్మితమైన దేవాలయము అది అని ఎవరికైనా అది తెలుసును. దేవుని మహిమ దానిని నింపినది. ఇంకా మొదలగినవి 43వ అధ్యాయము 1వ వచనం నుండి 1వ వచనం నుండి 6వ వచనం వరకు ఆలయం యొక్క వివరణ. తరువాత అతను తూర్పు తట్టు చూచు గుమ్మమునకు నన్ను తోడుకుని రాగా ఇశ్రాయేలుల దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడెను. దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వని వలె వినబడెను. ఆయన ప్రకాశము చేత భూమి ప్రజ్వలిలేను. నాకు కనబడు దర్శనము పట్టణమును నాశనము చేయుటకై నేను రాగా నాకు కనబడిన దర్శనం వలె నుండెను. మరియు కెబారు నది దగ్గర నాకు కనబడిన దర్శనం వంటి దర్శనములు నాకు కనబడగా నేను సాగిలపడితిని. తూర్పు తట్టు చూచు గుమ్మపు మార్గమున యెహోవా తేజో మహిమ మందిరములోనికి ప్రవేశించెను. ఆత్మ నన్ను ఎత్తి లోపటి ఆవరణములోనికి తీసుకుని రాగా యెహోవా తేజో మహిమతో మందిరము నిండి ఉండెను. మందిరములో నుండి ఒకడు నాతో మాట్లాడినట్టు నాకు శబ్దము వినబడెను. అప్పుడు నా యొద్ద నిలిచిన వాడు నాతో ఇట్లనెను. అభిషేకము 1000ల పాలన కాలంలో ఆ దేవాలయమును అభిషేకించుట. ఇప్పుడు లేవి కాలంలో గుర్తించండి, ఎలాగున అది లేవి కాలంలో ప్రతిష్ఠము చేయబడినది. మనం లేవి కాలంలోకి తిరిగి వెళ్ళినట్లయితే మోషే ఆలయాన్ని అభిషేకించినట్లుగా మనం చూస్తాం. మనం అక్కడుండగానే తిరిగి అక్కడికి వెళ్దాం. అందుకే మనం మరింత సమయం ఉన్నది మనకు. తిరిగి లేవి కాలంలోకి వెళ్లిపోయి ఆలయాన్ని మోషే అభిషేకించినది లేవి కాలం 8వ అధ్యాయంలో మనం చూద్దాం. ఓ, ఈ లేఖనాలు ఒకదానికి ఒకటి పోల్చుటకు నేను ప్రేమిస్తున్నాను. మీరు ప్రేమించరా? అలాంటప్పుడు దేని కొరకై మనం ఎదురుతున్నది చూస్తున్నామో, మనం ఏది చేస్తున్నామో దాని యొక్క ఒక అవగాహనను నీవు పొందుకుంటావు. ఎవరైనా కాని దాన్ని గుర్చి అప్పుడప్పుడు లేఖనాన్ని మనం వినియోగిస్తుంటాం. ఇప్పుడు లేవి కాండం 8వ అధ్యాయము, నేను ఇక్కడ 10వచనం గుర్తు పెట్టుకున్నాను. గుర్తుంచుకోండి, లేవి కాండం 8:10 చూద్దాం. మరియు మోషే అభిషేక తైలమును తీసుకుని మందిరమును దానిలో ఉన్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠించెను. అతడు దానిలో కొంచెము 7 మార్లు బలిపీఠం మీద ప్రోక్షించి బలిపీఠమును దాని ఉపకరణలన్నింటినీ గంగాళమును దాని పీటను ప్రతిష్ఠించుటకై వాటిని అభిషేకించెను. మరియు అతడు అభిషేక తైలములో కొంచెము అహరోను తల మీద పోసి అతని ప్రతిష్ఠితుడై అతన్ని అభిషేకించెను. మోషే అరణ్యములో ఇశ్రాయేలు యాత్రలో ఉండగానే శుద్ధీకరించి వారి కొరకై ఆరాధన మందిరమును అభిషేకించెను. అది అభిషేకము. ఇప్పుడు 2వ వృత్తాంతల గ్రంథము తీసి పరిశుద్ధాత్మ ఆయన స్థానాన్ని స్వీకరించిన ప్రతిష్టను మనం చూద్దాం. ఏమి జరిగినదో ఇప్పుడు చూద్దాం. 2వ వృత్తాంతములు 5:13 నుండి 2వ వృత్తాంతములు 5:13 ప్రారంభం. బోరలు ఊదువారును పాఠకులను ఏక స్వరముతో యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలువెళ్లి ఆ బోరలతోనూ తాళములతోనూ వాయిద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరమునని స్తోత్రము చేసిరి. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరం నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయేది. అభిషేకించబడవలసిన పరిశుద్ధ స్థలములోకి దేవుడు దిగివచ్చెను. ఆయన్ను ఆరాధించుటకై వచ్చిన ప్రజలకు ఆయన అప్పజెప్పుకొనెను. కాబట్టి అభిషేకము చేయుట పరిశుద్ధ స్థలమును కాదు, అయితే అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు. నూతన యెరూషలేము అతి పరిశుద్ధ స్థలమని మనము గమనించాము. తన భర్త కొరకు అలంకరించబడి తన్ను తాను సిద్ధపరచుకున్న పెళ్లి కుమార్తె వలె పరలోకమందున్న దేవుని యొద్దున దిగివచ్చు. నూతన యెరూషలేము పైన అభిషేకమున్నది. అభిషేకం వారి మీద ఉండును. ఆలయం తిరిగి కట్టబడిన తర్వాత జెరుబ్బాబెలు తన ఆలయమును ప్రతిష్ఠించినప్పుడు అది తిరిగి అభిషేకించబడలేదు, ఎందుకంటే అది ముందుగానే అభిషేకించబడినది. అది పగలగొట్టబడినది, తిరిగి ఆజ్ఞ ఇవ్వబడి ఉన్నది, దాని మీదకి నాశనం వచ్చినది. అది తిరిగి నిలబెట్టుటకై ఆజ్ఞ నశింపబడి ఉన్నది. కాబట్టి ఇక ఎలాంటి అభిషేకము అవసరం లేదు దానికి. అది ఒకసారి అభిషేకించబడితే అదే కొనసాగుతున్నది. ఈ సమయం వరకు అదే కొనసాగుతున్నది. అయితే దేవుడు 1000 ఏండ్ల పాలన మందిరాన్ని పెట్టినప్పుడు ఆయన అతి పరిశుద్ధ స్థలాన్ని అభిషేకిస్తాడు. నీ పరిశుద్ధతను కాదు, అయితే అతి పరిశుద్ధ స్థలమును. అయితే రాజు 1000 ఏండ్ల కొరకై ఆయన సింహాసనాన్ని స్వీకరించినప్పుడు మహిమ కలుగును కాక ఆమె ఇప్పుడు అక్కడే ఉన్నది. అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించడం ఆఖరి జరుగు పని. మందిరం నిలవబెట్టబడుతున్నది, పునరుద్ధానం వచ్చినది, యూదులు తిరిగి వచ్చారు, క్రీస్తు ఆయన పెళ్లి కుమార్తె వచ్చినది, యూదుల్లో 144,000 మంది ముద్రించబడ్డారు, 1000 ఏండ్ల పాలన సంసిద్ధమైనది. అతి పరిశుద్ధ స్థలమును అభిషేకం చేయు ఒక అభిషేకం ఒకటి ఉన్నది, పరిశుద్ధమైనది, పరిశుద్ధతలో అతి పరిశుద్ధమైనది. పరిశుద్ధ స్థలంలోని అతి పరిశుద్ధ స్థలములో కిరుబుల మధ్యలో దేవుని నివాస స్థలము. ఈ సమయంలో క్రీస్తు ఆయన పై ఉన్నవాడై అతి పరిశుద్ధ స్థలములో ఉండును. అక్కడ సూర్యుడు అక్కడ లేదు, ఎందుకనే గొర్రె పిల్లయే ఆ పట్టణపు మధ్య ఉండి దీపకాంతి అయి వెలుగై ఉండును. ఆ పట్టణానికి వృద్ధి గుంకుట ఉండదు. పాతకాలపు జిమ్ అంకుల్ చెప్పినట్లుగా అది ఎప్పుడూ జరగదు, ఎందుకంటే క్రీస్తు అభిషక్తుడుగు ఆయన దీపమై ఉంటాడు. రాజు వచ్చి 1000 సంవత్సరాలు ఆయన సింహాసనమును పరిపాలించిన కొరకు తీసుకుంటాడు. 3:12-18 కలిపి చదువుకుందాం. 18వ అధ్యాయం అనుకుంటాను, కాదు 12వ అధ్యాయం, క్షమించండి, 12వ అధ్యాయం యెర్మీయా 3 ఆరంభిద్దాం, క్షమించండి, 3 నేను ఇక్కడ వ్రాసుకున్నాను. నేను చదువుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ ఒక స్థలం నుండి మరొక స్థలానికి నన్ను కదిలిస్తాడు. నాకు వీలైనంత వరకు పొల్లులు పెట్టుకుంటాను. 3:12-18 దాంతో కలిపి చదువుదాం. నీవు వెళ్లి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపము, ద్రోహిణి ఇశ్రాయేలు తిరిగి రమ్ము, ఇదే యెహోవా వాక్కు. మీ మీద నా కోపము పడనీయను, నేను కృపగలవాడిని కనుక నేను ఎల్లప్పుడూ కోపించువాడిని కాను, ఇదే యెహోవా వాక్కు. నీ దేవుడి యెహోవా మీద తిరుగుబాటు చేయుచు నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు కింద అన్యులతో కలుసుకున్నటకు నీవు ఇటు అటు పోయినా నీ దోషము ఒప్పుకొనుము. అదే వారు చేసినది. తూర్పు పశ్చిమ ప్రదేశానికి గమనిస్తున్నారా? నీవు నా మాటకు విధేయుడు కాలేదు, ఇదే యెహోవా వాక్కు. తిరుగు, ఇది విను, భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడను, మేము పెళ్లి చేసుకున్నాను, MARRIAD, ఇదే యెహోవా వాక్కు. వారి కళ్ళు మూయబడినవి, ఎందుకంటే ఒక తరుణాన్ని అనిలకు నేను ఇచ్చాను, అయితే మీరు తిరిగి రండి, నేను మిమ్ము పెళ్లి చేసుకుని ఉన్నాను, పెళ్లి చేసుకున్నాను. ఒకానొక కుటుంబం నుండి ఒకరిగాను, ఒకానొక కుటుంబం నుండి ఇద్దరిగాను మిమ్మల్ని తీసుకుని యూదులుగా పిలువబడిన వారందరూ కాదు లోపల ప్రవేశించేది, అయితే ఏర్పరచుకున్న వర్గము వారు లోనికి వస్తారు. యోసేపు ఎదుటకు వచ్చినటువంటి ఆ చిన్న బెన్యామీను వలె ఆ గుంపు ప్రతి దేశముల నుండి, ప్రతి ఒక్క పట్టణముల నుండి, ప్రతి ఒక్క కుటుంబంలో నుండి వచ్చును. సీయోనుకు రప్పించదను. నాకిష్టమైన కాపరులను మీకు నియమితును, వారు జ్ఞానముతోను వివేకతోను వివేకముతోను మిమ్ము నేలుదురు. మీరు ఆ దేశంలో అభివృద్ధి పొంది విస్తరించు దినాలలో దినములలో ఇదే యెహోవాకు జనులు యెహోవా నిబంధన మందస్సమని ఇకను చెప్పరు. అది వారి మనసులోనికి రాదు, దానిని జ్ఞాపకము చేసుకున్నారు, అది పోయినందుకు చింతపడరు, ఇక మీదట దాని చేయరాదు. ఇదే యెహోవాకు. ఆకాలమున యెహోవాకు యెహోవా యొక్క సింహాసనమని యెరూషలేమునకు పేరు పెట్టుదురు. ఆయన అక్కడే ఉండను, గమనిస్తున్నారా? జనములనియు తమ దుష్ట మనస్సులో పుట్టు మూర్ఖత్వము చొప్పున నడుచుకొనక యెహోవా నామమును బట్టి యెరూషలేమునకు గుంపులుగా కుడి వచ్చెదరు. హల్లెలూయా. అది ఆ పట్టణము అభిషేకించబడినప్పుడు ఉండేది, అది ఆ నూతనమైన యెరూషలేము అభిషేకించబడినప్పుడు ఉండునది. ఆ పట్టణం యొక్క సమస్త జనములు ప్రకటన 20 అధ్యాయంలో అక్కడ దాని గుమ్మములు రాత్రి లేనందున వేయబడవు, ఎందుకనగా రాత్రి అనేది అతడ లేదు కాబట్టి. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వచ్చరు. దాని యొక్క గోడలు సూర్యకాంతపురాయి కెంపుతో మొదలగు 12 రాళ్లతో ఉంటవి. 12 ప్రకారములు ఒక్క ప్రకారమై ఘనీభవించిన ఒక్క ముత్యముతో ఉంటుంది. అక్కడ దీపము అక్కడ లేదు, అక్కడిక సూర్యుని కాంతి అవసరం లేదు. పట్టణం యొక్క మధ్యనున్న గొర్రెపిల్లయే దానికి దీపము. ఓ ఆయన తన యొక్క జనులు నిత్య జీవంలోనికి నడిపించును. నదికి ఇరువైపుల 2 వృక్షములు నిలబడి ఉన్నవి, అవి జనములను స్వస్థపరచుటకు. వచ్చినటువంటి అభిషక్తుడు ఆయనే. అశుద్ధ పట్టణము పరలోకమందున దేవుని ఎదురు దిగి వచ్చుచున్నది భూమిపైకి. అసమయమందు ఏమి జరిగిందో తీసుకుందాం. మీరు అది ప్రేమిస్తున్నారా? ఒక నిమిషం, యెషయా 60 తీద్దాం. దాన్ని దాటవేయడం మంచిది, దాన్ని వదిలిపెట్టడం మంచిది. కొంచెం వేడిగా ఉండవచ్చు, అయినప్పటికీ ముందుకు సాగుదాం. ఆ సమయం ఏమి జరిగిందో విను. యెషయా 65. పాపిన స్నేహితుడా, నేను నీవుగా అడుక్కో, ఇది నీవు పొగుట్టుకుంటావేమో. యెషయా 65:17 నుండి ఆరంభిద్దాం. ప్రతి ఒక్కరు వినండి, ఇప్పుడు ముగించనున్నాను. 1000 పాలనలో అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించున్నది ఈ సమయమందు జరుగును. ఇదిగో నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరోబడను జ్ఞాపకములకు రావు. నేను సృజించుచున్న దాని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిత్యముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను నూతన యెరూషలేమును ఆమె ప్రజలను హర్షించు వారిగాను సృజించుచున్నాను. నేను యెరూషలేమును గూర్చి ఆనందించదను. అభిషేకమనగా ఏంటి? ప్రభునందు ఆనందించుట. నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారిగాను సృజించుచున్నాను. నేను యెరూషలేమును గూర్చి ఆనందించదను. రాజు సింహాసనపై నుండును, రాజు హోదాతో సింహాసనపై రాజు ఆశ్రుడైయుండును. నిత్యమైన సింహాసనము నిత్యము ఉండు పట్టణములో నిత్యము ఉన్న నిత్యమైన ప్రజలతో నిత్యమైన సింహాసనము. నా జనులను గూర్చి హర్షించదను. రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినబడవు. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులుండరు. కాలము నిండని ముసలివారుండరు. బాలురు 100 సంవత్సరముల వయస్సు గల వారై చనిపోవుదురు. పాపాత్ముడై శాపగ్రస్తుడగు వాడు సహితము 100 సంవత్సరం బ్రతుకును. జనులు ఇండ్లు కట్టుకుని వాటిలో కబురు ఉందరు. ద్రాక్ష తోటలు నాటించుకుని వాటి ఫలములు అనుభవింతురు. వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురముండరు. వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. నా జనులు ఆయుష్యము వృక్షాయుష్యమంతా అగును. నేను ఏర్పరచుకునేవారు తాము చేసుకున్న దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు. వారు వృధాగా ప్రయాసపడరు. అకస్మాత్తుగా కలుగు అపాయము నుండికై పిల్లలను కనరు. వారి హోవా చేత ఆశ్రయించబడిన వారు అగుదురు. వారి సంతానము వారు వారి యుద్ధనే ముందురు. వారి ఇలాగున జరుగును, వారికి ఇలాగున జరుగును. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను. వారు మనవి చేయుచుండగా నేను ఆలోకించదను. తొడేళ్లను గౌరవ పిల్లలను కలిసి మేయును. సింహము ఎద్దువలే గడ్డి తినును. సర్పములకు మన్ను ఆహారమగును. నా పరిశుద్ధ పర్వతములో అతి అవి హానికర హాని అయినను నాశనమైనను చేయకుండను అని యెహోవా సెలవిస్తున్నాడు. ఏదైనా పోగొట్టుకుంటావా? లేదు. పటాల్లో వెలక్కు తీయండి. యెషయా మరలా 11:1 నుండి 9 వరకు తిరిగి అతను ఏమని చెప్తున్నాడో వినండి. అతను దర్శనం పట్టుకున్నప్పుడు కడవర దినాల్లో స్త్రీలు ఏ విధంగా నటిస్తారో అతడు ఆ స్త్రీని చూచిన తర్వాత చెప్తున్నాడు. ఇప్పుడు యెషయా 11:1 నుండి యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వెనుదానిని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును, భూనివాసుల్లో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును, అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదుమ సింహమును, పెంచబడిన కోడియు కూడుకొనగా బాలుడు వాటిని తోలును, ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒకచోటనే పండుకొనును, ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును, పాలుకుడుచు పిల్ల నాగుబాము పుట్ట యుద్ధ ఆట్లాడును, మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతమన్నంతటను ఏ మృగమును హాని చేయదు, నాశము చేయదు. సముద్రము జలముతో నిండియున్నట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండియుండును. అదే నూతన యెరూషలేము, అది నూతనమైనది. కొమ్మ ఇక్కడది దావీదు వేరు చిగురుగా వివరణ ఇవ్వబడినది. ఆయనే వేరు మరియు చిగురు. దీని తర్వాత పెళ్లి కుమ్మ తెగబడుతుంది. 70 తర్వాత ప్రకటన 19:1-16 పెళ్లి కుమార్తె కనిపిస్తుంది. మహాబలవంతుడైన రాజుకు పెళ్లి కుమారునితో ఆమె వస్తున్నది. ఆహా, మనమందరం అందులో ఉంటామో లేదో నాకు తెలియదు. అది పొందుకో. దీని యొక్క భాగాన్ని మనం కొంత చదువుకుందాము. ఇలాగైనా దీని తర్వాత పెళ్లి కుమార్తె వచ్చుట ఇక్కడ జరుగుతుంది. చూశారా, 1000 పాలన ప్రారంభమైన తర్వాత అప్పుడు క్రీస్తు పెళ్లి కుమార్తెతో తిరిగి వచ్చును. 1:16 19 ఇవైన తర్వాత ఈ శ్రమకాలమైన తర్వాత శ్రమల తర్వాత ముద్రల తర్వాత తెగుల తర్వాత సాతాను పడవేయబడిన తర్వాత 1000 పాలన ప్రవేశ పెట్టబడిన తర్వాత గమనించండి. అటు తర్వాత ఈ సంగతులు జరిగిన తర్వాత బహు జనుల శబ్దం వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పగా వింటిని, హల్లెలూయా, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. ఆయన తీర్పులు సత్యములను న్యాయములు నై ఉన్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. మరి రెండవసారి వారు అల్లెలూయా అనేది ఆ పట్టిదము పోగా యుగ యుగములు పైకి లేచుచున్నది. అది ఆ ముసలదైన వ్యభిచార సంఘము. ఆమె పొగ పైకి లేచుచున్నది. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సగిలపడి ఆమేన్ అల్లెలూయా అని చెప్పుచూ సింహాసనాశునికి దేవునికి నమస్కారం చేసిరి. మన దేవుని స్తుతించుడని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనమునొద్దు నుండి వచ్చెను. మరియు మన దేవుని దాసులారా, ఆయనకి భయపడేవారలారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ మన దేవుని స్తుతించుడని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనమునొద్దు నుండి వచ్చెను. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును వినండి. సంఘమా, ఇక్కడే నీ ఉన్నావు. 3 ఆమె వెళ్లిపోయిన తర్వాత ఇక్కడే ఈమె వచ్చుచున్నది. గమనిస్తున్నారా? ఇప్పుడు 6 అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జనముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును, పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన్ని స్తుతించుడి, హల్లెలూయా హల్లెలూయా. గమనించండి, ఇప్పుడు గొర్రెపిల్ల పెళ్లి వచ్చుచున్నది. ఇక్కడ ఈమె వచ్చుచున్నది. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. ఓ ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది. కనుక మనం సంతోషపడి ఉత్సహించి ఓ ఆయన మహిమపరచదమని చెప్పగా వెంటనే ఇక్కడ ఆమె వచ్చుచున్నది. పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారుడు ఇరువురు కలిసి మరియు ఆమె ధరించుకుంటూ ప్రకాశములను, నిర్మలములైన సన్నపు నారబట్లు ఆమెకి ఇవ్వబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతను నాతో ఇలాగ చెప్పెను, గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు, వద్దుసుమీ, నేను నీతోను యేసును గూర్చిన సాక్ష్యం చెప్పు, నీ సహోదరులతోనూ సహదాసుడను. దేవునికే నమస్కారము చేయము. యేసును, యేసుక్రీస్తును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని, ప్రవచన ఆత్మని నాతో చెప్పాను. మరియు పరలోకము తెరవబడి ఉన్నట్టు చూచితని అప్పుడదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. ఆ ఎంత ధన్యత! దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడును, సత్యవంతుడును అను నమ్మము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వరల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. దేనికి ఆయన కిరీటధారి అయ్యను? రాజులకు రాజు. వ్రాయబడి యొక్క నామము ఆయనకి కలదు, అది ఆయనకే గాని మరి ఎవనికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఆది ఎందు వాక్యమునెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య వసించెను. ఎవరది? యేసు. దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకుని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. మహిమ ఇక్కడ ఆమె వచ్చుచున్నది. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెళ్ళుచున్నది. ఆయన ఇనుపు దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఒగ్గుతను మధ్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. ఏమై ఉన్నది? ఆయన ప్రజలు ఆయనను రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా పట్టాభిషేకం చేసి ఉన్నారు. ఆయన సంఘముతో 1000 ఏండ్ల పాలనే కాలమంతా జీవించడకు మరియు పరిపాలించడకు అభిషేకించబడిన దేవుని సన్నిధానముతో ఆయన పరిశుద్ధాలయములకు తిరిగి వచ్చుచున్నాడు. ఆమేన్. నూతనమైన రాజాభిషేకము గల ఆలయములో మహోన్నతునకు రాజు ప్రక్కన ఆమె తన స్థానము స్వీకరించి కాన్పించుట. ఎప్పుడు? ప్రకటన 6:1 నుండి ప్రకటన 19:21 వరకు గల 6 విధాలైన ఉద్దేశాలు నెరవేరినవి. విను, ముగిస్తున్నాను నేను. 7 ముద్రలు, 7 బుర్రలు, 7 పాత్రలు, 3 శ్రవలు, సూర్యుడు ధరించుకున్న స్త్రీ, సాతానును లేక ఎర్రని ఘటసర్పమును పడద్రోయటం, ఇవి మహాశ్రమ కాలము సమయంలో వచ్చును. మర్చిపోవద్దు, ఇవన్నీ కూడా ఈ కాలంలోనే వచ్చును. అయితే ఆయన రాక యొక్క 6 విధాన కారణాలు ఉన్నవి. అది నమ్ముతున్నావా? ఆహా, ప్రభును ప్రేమించు వారికి ఎంతటి మహిమాయుక్తమైన సమయము భద్రపరచబడి ఉన్నది. స్నేహితుడా, నేను నీకు చెప్తున్నాను, ఇది మనం పోగొట్టుకోలేము. అది నీవు పోగొట్టుకోవద్దు. నీవేది చేసినప్పటికీ నిశ్చిత కలిగి ఉండు. ప్రభుచితమైతే రానున్న ఆదివారం ఆయన నాకు సహాయం చేసినట్లయితే ఆ 7 దినాలు ఎక్కడెక్కడ ఏమి జరిగినది నేను మీకు చూపిస్తాను. ఈ దినా నేను తీసుకుని వచ్చినది తీసుకుని వస్తాను. ఆ 7 కాలాలు, 7 వారములు యూదుల పరిశుద్ధ స్థలములోనే ఉన్న 70 వారములు ప్రభు చిత్తమైతే మనము ఎచ్చట అంతమును జీవిస్తున్నామో అది ఖచ్చితంగా చూపిస్తాను. మీరాయన ప్రేమిస్తున్నారా? పరలోకాన్ని మీరు వదులుకుంటారా? వద్దు, మనము అంత్యకాలంలో ఉన్నాము. ఆయన ఏమి చెడుకై వస్తున్నాడు? మొదటి విషయం జరుగుతుంది. యేసు భూమి మీదకి రాకముందు మొదటి విషయమేంటి? సంఘము ఏమవుతుంది? ఎత్తబడుతున్నది. యేసు భూమి మీదకి వచ్చి సమాధుల చుట్టూ తిరిగి అయ్యా అమ్మలతో కలస్పర్శ చేసి మనందరితో మాట్లాడి పైకి వెళ్లిపోతాడా? లేదు. అది ఎలాగుంటుంది? ప్రభు వాక్యం ద్వారా మీతో ఇది మేము చెప్తాము. ఆమె ఎదుట సజీవులమై నిలిచిండు మనము. 2 తెస్సలొనికయ 5 అధ్యాయము ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము. నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము, సన్నిధి చేరము. దేవుని బూర ఊదబడును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆమె ఎదుట సజీవులమై నిలుచుండు మనము, వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. ఒక క్షణములో కనురెప్పు పాటులో మనము కొనిపోబడదుము. ఆ సమయంలో సంఘకాలము ముగిసిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ భూమి మీద దేవుడు యూదులతో సంధిస్తాడు. ఇద్దరు ప్రవక్తలుంటారు. 11వ అధ్యాయం మనం తీద్దాం. అభిషేకించబడిన ఇద్దరు ప్రవక్తలు ఏలియా మోషే లాంటి వారు. అదే నేను అనుకుంటాను. వారు బాగా భద్రపరుచుకుని రోము తన నిబంధన ఆ అధిపతితో తెంపివేసుకుంటుంది. అది వారు చూచిన తర్వాత గొప్ప శాపాలు వారు తెస్తారు. దెబ్బతి వారి మధ్యలో అది రోముతో దాని నిబంధనను తెంపివేసుకుంటుంది. లేక రోము ఇస్రాయేల్తో తెంపివేసుకును. దాని ద్వారా హేయమైనది ప్రాకిపోటుకు ప్రారంభిస్తుంది. అనిలలో శేషించిన నిద్రిస్తున్న కన్యక. అప్పుడు ఒక పెద్ద జల ప్రళయం వరద వస్తుంది. ఆఖరి సర్పమగు రోము తన నోటి నుండి ప్రవాహ జలమును వెళ్లగక్కుతుంది. దేవుని ఆజ్ఞలను గైకొడుచున్న మిగిలిన స్త్రీ సంతానం పైకి యుద్ధం ప్రకటిస్తుంది. రోము అది చేస్తుంది. సంఘముల సమాఖ్య తామంతా ఐక్యత చేకూర్చుకుని యూదులను ఆ సమాఖ్యలోకి తీసుకుని వస్తారు. వారి స్వంత ఆలయపు ఆరాధనలోకి తిరిగి తీసుకుని వస్తవి. బైబిల్ గ్రంథంలో నుండి ఇది యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. మరియు వారికి వారి స్వంత సంఘము ఉంటున్నది. ఇప్పుడైతే వారేంటి? ఇప్పుడే నేను దాన్ని స్వచ్ఛమైన దానిగా పట్టుకున్నాను. ఇప్పుడు వారు గుర్తించబడిన దేశము అవును కదా? అయితే వారికి ఇంకా వారి దేవాలయపు ఆరాధన లేదు. వారి దేవాలయ ఆరాధన ఆరంభించినప్పుడు సంఘము వెళ్లిపోయినది. దేవుడు యూదులను ఒక దేశముగా సంప్రదిస్తాడు. ఆ తర్వాత ఈ సమాఖ్యలోకి వారు తీసుకుని రాబడిన తర్వాత రోము దానిని 70 వారి మధ్యలో రోము దాన్ని తెంచుకుంటున్నది. 3.5 సంవత్సరములకు వారితో నిబంధనను అతడు తెంచుకుంటాడు. ఎందుకంటే నాశనము చేయు హేయమనేది వచ్చి ముగింపు వరకు ప్రాగిపోతుంది. ఆ తర్వాత అతను ప్రొటెస్టాంటులను యూదులను తీసుకుని వారిని హింసించును. ఆ సమయమందు ఈ ఇద్దరు ప్రవక్తలు నిలబడి భూమిని శపిస్తారు. వారి ప్రవచన కాలమందు భూమిపైకి వర్షము కురవదు. వారు అకాశం నుండి అగ్ని దిగిరమ్మని మొదలగినవి చేస్తారు. నీవు కొద్దిగా ఆగు. మనకై ఇక్కడ ఎంతో పడి ఉన్నది. మనం నేర్చుకుంటానికి మనకై భద్రపరచబడి ఉన్నది. ఓ ఆయన ఎటువంటి మహోన్నతైన దేవుడు! ఎంతటి కనికర సంపడుకు తండ్రి ఆయన! స్నేహితులారా, నేను మీ సంఘ కాపరిగా ఇది మీకు చెప్పనివ్వండి. మీకున్న ధన్యతలు మీరు గుర్తించలేదు. అక్కడే అనేక మంది గొప్పవారు, అనేక మంది భక్తులు, వేవేల కొలది పరిశుద్ధులు గతించిన సంవత్సరాల్లో మృతులైపోయారు. నీవు జీవించుతున్న ఈ దినాన్ని చూడాలని ఆశించిన ఆత్మ నింపుదల గల మనుష్యులు మృతి చెందారు. నీవు నేను వాటిని వినియోగించుకుందాం. ఇక దేని కొరకు మనం ఎదురు చూడవలసి ఉన్నది? దీని తర్వాత మనమేమి చేయగలము? మనమెక్కడికి వెళ్ళుచున్నాము? ఏమి జరగబోతున్నది? మనం ఒక చోటుకు వెళ్లవలసి ఉన్నది. ఎల్లప్పుడూ నీవు ఇక్కడ ఉండలేవు. నీ గడ్డి నీవు కోయగలవు. తర్వాత వారంలో దాని కోయిటకు మరలా అవసరమవుతున్నది. అవును, ఆ సమయమునకు ముందు 2 సార్లు నీవు నీ బిడ్డలను పెంచుతావు. మధ్యాహ్న భోజనం వారికి పెడతావు. తిరిగి సాయంకాల భోజనానికి వారు ఆకలిగుంటారు. సాయంకాలం భోజనం పెడతావు. తిరిగి వారు ఉదయానికి ఆకలిగుంటారు. వారికి ఒక జత చెప్పులు కొను. వారు నామాదిరిగా ఉన్నవారైతే 2-3 నెలలకే మరొక జత నీవు కొనవలసి ఉంటుంది. ఈ నెలలో వారికి బట్టలు కొను. 1 మరియు 2 నెలలకు కొత్త బట్టలు వారికి కొంటావు. చూడు, ఏది నిరంతరం ఉండేది లేదు. స్థిరమైనది ఏదీ లేదు. నిలబడగలిగినది ఏదీ లేదు. అతి త్వరగా వినాశనమైపోయే అస్థిరమైన ఈ లోక ఐశ్వర్యాన్ని ఆశించకు. నిత్యమైన వాటి మీద నీ నిరీక్షణలు ఉంచు, నిర్మించు. అవి ఎన్నడూ గతించవు. కాలం అతి త్వరగా మారుతుంది. భూమి మీద అస్థిరమైనదే ఉంటుంది. నిత్యమైన వాటి మీద నిరీక్షణ చేసుకో, నిర్మించుకో. మార్పు లేని దేవుని హస్తాన్ని పట్టుకో. Yeah. తల్ల వంచుకుందాము. నీ వెన్నడి కూడా ఆయన హస్తాన్ని పట్టుకున్నట్లయితే ఇప్పుడే వచ్చి అదెందుకు నీవు చేయకూడదు? చిన్న అమ్మాయి, ఇప్పుడు నీవు అందంగా ఉండే ముద్దుగొమ్మవు నీవు. నీ చిన్న వెంట్రుకలు అందంగా ఉన్నవి, నీ చిన్న బొగ్గులు ఎరుపుగా ఉన్నవి. అయితే ఇది నీకు తెలుసా, రేపటిలోకి అవి వెళ్లిపోయిన తర్వాత అవి వాడిపోతవి. ఆ అందమైన చిన్నారి బుగ్గులను రాబోతున్న వారంలో భూమిలోని పురుగులు వచ్చి తినివేస్తావని నీకు తెలుసునా? యవన సహోదరుడా, నీవు బలంగా బాగా బలమైన కండరాలతో ఉన్నావు. నీకు గొప్ప తృష్ణ ఉన్నది. అయితే కొద్దిసేపటికో మరి రేపటికో ఆ అందమైన ఉంగరాల జుట్టు రాలిపోతుంది, మిగిలినవన్నీ తెల్లబడిపోతవి. ఆ పెద్ద నిఠారు భుజాలు వంగిపోయి నీ మాంసము కండరాలు పురుగులు తినివేస్తవి. నిన్నవి దుమ్ములోకి మూటగెడతవి. అనేకమైన దృశ్యాలను 31 సంవత్సరాలు బల్ల వెనకాల నేను చూశాను. విషాదకరమైన దృశ్యాలు నేను చూశాను, మహిమకరమైన దృశ్యాలు నేను చూశాను. నా బ్రతుకులో బహు విషాదకరమైన దృశ్యం నేను చూచినది చిన్న పిల్లలు వీధిలో ఆకులతో ఉండుట, ఒక్క రొట్టె తునక కోసం తల్లులు భిక్షం అడుగుట నేను చూశాను. నేను చూచిన బహు విషాదకరమైన విషయం, ఒక మానవుడు దేవుని కుమారుడై ఉండవలసిన వాడు దేవుని ఎరగకుండా చనిపోతున్నాడు. ఈ సంఘమునకు సంబంధించిన ఒక స్త్రీ ఒక రాత్రి తలుపు ఎదు నిలబడి నన్ను చూచి నవ్వుట నాకు జ్ఞాపకమున్నది. ఆమె అన్నది, అతనికి ఉన్నటువంటి భక్తి నా ఆవుకు కూడా కలిగినుట నేను అనుమతించను. ఒక గంటకు ముందే నన్ను ఆసుపత్రికి రమ్మని పిలిచారు. అందమైన స్త్రీ, సుమారు 22 సంవత్సరాలు, ఆమె పెద్దగా అరుస్తూ ఆ బోతుకుని ఇక్కడికి తీసుకురండి అని అరచినది. ఆమె విశ్వాసాన్ని బట్టి ఆమె ఒక కేథలిక్. నేను ఇక్కడికి వెళ్లేటప్పటికి ఆమె పెద్దక్క అన్నది, సహోదర బ్రహాం, నీవు ఆలస్యంగా వచ్చావు. ఆమె 5 నిమిషాల క్రితమే చనిపోయినది. నేను ఆమెను చూడవచ్చా అని అడిగాను. నీ కొరకు ఆమె కేకులు పెట్టినది. ఆ బోధకుడైన సహోదర బ్రహాంను తీసుకురండి, ఆమె కొరకు ప్రార్థన చెయ్యి, ఆమె కొరకు ప్రార్థన చెయ్యి అని కేకులు పెడుతూ ఆమె భర్త అక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఆలస్యమైపోయినది అని నేనన్నాను. తెర క్రిందకు దించాను. ఆమెకు విశాలమైన కళ్ళు, చాలా అందంగా ఉండేది. ఆమె ముఖంపై చిన్న పుట్టుమచ్చలు, ఆకర్షణీయమైన తల వెంట్రుకలు చాలా ఆకర్షణంగా ఉండేది. ఆమె ముఖం పైన పుట్టుమచ్చలు మొటిమల వలె మారినట్లుగా ఆమె ఎంతో బాధపడినది. ఆమె కళ్ళు ఉబ్బిపోయి కళ్ళలో నుండి బయటికి వచ్చినవి. కారణం, ఆమె పెరేవులు, మూత్రపిండాలు బాగా పనిచేసినవి. చనిపోతున్నప్పుడు సహజంగా అందరికీ అలా ఉంటవి. అట్టి స్థితిలో ఆమె అక్కడ పడి ఉన్నది. ఆమె నోరు తెరిచి ఉన్నది. ఆమె కను బొమ్మతలు లేక రెప్పలు ఆమె ముదురు ఛాయ కన్నులను సగం కప్పివేసినది. నేను ఎన్నడూ మర్చిపోలేను. ఆ పాట నా మనసులోకి వచ్చినది. ఈ లోక వ్యర్థ ఐశ్వర్యాలు, సౌందర్యాలు, దాంభికాలు కోరవద్దు. ఇక్కడ పోర్ట్ హోటల్లో చనిపోతున్న ఒక మనిషిని ప్రక్క నేను నిలబడి ఉన్నాను. అతని పడక ప్రక్కకు రమ్మన్న వారు పిలిచారు. ఇక్కడ బలిపీఠం వద్ద అతనికి ఒక రాత్రి నేను ప్రార్థించాను. అతడు తన చేయి ఒక స్త్రీ నడుము చుట్టూ పెట్టాడు. ఆమె చుట్టూరుంచిన నీ చేయి తీసివేయమని నేను చెప్పాను. నేను ఆమెను దేవుని ఎద్దుకు నడిపిస్తున్నాను అని అన్నాడు అతడు. నీ చేయి ఆమె చుట్టూ పెట్టవద్దు అన్నాను. అలాంటిది నేను నమ్మను. నా మీద అతని కొప్పడ్డాడు. అతని తలుపులు తన్నాడు. కొంచెం కాలమైన తర్వాత అతను చనిపోతున్నప్పుడు అతని ఎదుక రమ్మని కబురు చేయగా నేను వెళ్లాను. నా ముఖములకు చూస్తూ, సహోదరు బిల్, నా కొరకు ప్రార్థన చేస్తావా చేయవా? నేను అయిపోయాను, నేను పోగొట్టుకున్నాను అని అన్నాడు. ఇలా చెప్పాడు, నేను సంపాదించినంతా వెళ్లిపోతుంది. నేను ఇక్కడే ఒక మూల నిలబడి ఉన్నాను. ఇక్కడే కొద్ది దూరంలో ఒక రోజు ఒక పురుషుడు చనిపోతూ నన్ను పిలువనంపాడు. అతను చెప్పాడు, నేను ఎప్పుడు కూడా అది 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 కావాలని కోరుకున్నాను. అతని అన్నాడు, అయితే నేనిప్పుడు కూడా ప్రభువును సేవించలేదు. అనేక సార్లు బలిపీఠం యొద్దకు నేను వెళ్ళుట నిరాకరించితిని. అతను చెప్పాడు, సోహర్ బ్రహాం, నేను చేసిన వాటికై నా కుమార్తెను దేవుడు క్షమించినట్లు ప్రార్థించు. ఒకవేళ ప్రభువుకు ఆమె అయినా కొంత చేయనేమో. నేను చెప్పాను, అది జరగలేదు సహోదరుడా. నీవు చేసినది కథించిపోయినది. 24 గంటలు దయ్యాలతో పోరాడిన ఒక వ్యక్తి ప్రక్క నిలబడ్డాను. దయ్యాలు వాటి మెడ్ల చుట్టూ గొలుసులు కట్టుకుని అతని ప్రక్కనే నిలబడి ఉన్నవని అతను చెప్పాడు. కేకలు పెడుతూ, నా దగ్గరకు రానివద్దు అని అరిచాడు. అతనిని పడకలో పండబెట్టినవి. ఇలాగ చెప్పాడు, అదిగో అక్కడే నిలబడి ఉన్నాడు, నీకది కనబట్టలేదా? అది నా కొరకే వస్తుంది అని అన్నాడు. ఎంతో కాలము క్రిందట దేవుని అతడు వదిలివేశాడు. అతనికి పెద్ద పెద్ద గడ్డివాములు, మరింత గోధుమ పంట, అందమైన రేస్ గుర్రాలు ఉన్నవి. 1 సంవత్సరం క్రితము దేవుని ముఖాన దూషించి మందిరానికి వెళ్లినందుకు తన భార్యను చెంప మీద కొట్టాడు. ఏమి జరిగిందో తెలుసా? అతని ధాన్యం కుప్ప మీద మెరుపు పిడుగుబడినది. అతని గుర్రాలు చనిపోయినవి. అతని వామి కాల్చివేయబడినది. ఆ మనుషుడు ఒక విధంగా మాట్లాడుతూ దయ్యాలతో పోరాడుతూ చనిపోయాడు. నా పాతకాలపు స్నేహితుడు మహిమలో ఉన్నాడు. దూరా నిలబడి ఉన్నాడు. జీవిత రహదారి అంతానికి వచ్చాడు. నే అన్నాను, నువ్వు వెళ్లిపోతున్నావా నాయనా అని. బిల్, అది ఇదే అన్నాడు. అది ఎలాగున్నది అని అడిగాను. అతను చెప్పాడు, అంతా బావున్నది. నా బిడ్డలను నా దగ్గరకు తీసుకుని రా అని అన్నాడు. అతని బలహీనమైన హస్తాలను ప్రతి ఒక్క బిడ్డ మీద ఉంచి వారిని దీవించాడు. తన ఇద్దరు బిడ్డలకు అతని లాగు చెప్పాడు, నా చేతులు చాపి పైకి లేపండి, యెహోషువా కాలేబులు చేసినట్లు. అతడు ఏమని చెప్పబోతున్నాడని ఆశ్చర్యపడ్డాను. అన్నాడు అతడు, హవయానంద సుదినము యేసు నా పాపములు కడిగి వేశాడు. అప్పటి నుండి ఏ విధంగా కనిపెట్టాలో, ఎలాగో ప్రార్థించాలో ఆయన నాకు నేర్పియున్నాడు. అనుదినము ఆనందిస్తున్నాను. స్నేహితులారా, వాటిలో కొన్ని మనం ఎదుర్కొనవలసి ఉన్నది. ప్రతి ఒక్కరూ ఎవరు తప్పిపోకుండా మంచి భోజనం భోంచేయాలి, మంచి వాహనం నడపాలి, అందమైనది ఒకటి మనం కలిగి ఉండాలనే కోరిక. నే అతన్ని నిందించట్లేదు, అది మంచిదే. అది కావాలని దేవుడు కోరుతున్నాడు. మనము చేతులెత్తి పడుదాము. మనం నిలబడినప్పుడు ప్రక్కకు తిరిగి ఒకరితో మనం కరస్పర్శ చేద్దాం, కూడిక కొనసాగిద్దాం. ఒక క్షణం, ఆ పాటలోని మరో వచనం పాడుతూ ఉన్నప్పుడు మీరు ప్రక్కకు తిరగాలని నేను ఆశపడుతున్నాను. ఆయనను బట్టి మీరు ఆనందంగా ఉన్నారా? ఆమెన్ అని చెప్పండి. ఆయన్ను ప్రేమించు వారందరూ ప్రభుకు స్తోత్రం అని చెప్పండి. చౌకముగా ఉండే ఆ పట్టణానికి మీరు వెళ్ళుచున్నారని నమ్ముతున్న వారు మీ చేయత్తండి. ఓ ఒక్క నిమిషం, మీ పాట మీరు అది ఇష్టపడరా? మీరు ఆయన్ని ప్రేమిస్తున్నారా? రాబోతున్న ఆదివారం ఉదయం 9:30 మరవద్దు. మనం ప్రయత్నించి ప్రభుచితమైతే సమయానికి వచ్చి రోగుల కొరకై ప్రార్థన ఏర్పాటు చేద్దాం. రాబోతున్న ఆదివారం ఉదయం 9:30. ఈ వచనం వినండి, ఓ ఎన్ ఎన్ పేషెంట్ సంఘకాపరి సహోదరు నెవిలికు అతని బుగ్గుపు మాటలు మరిత్రిత్ర తనేమి చెప్పును అవి తెలుపుడు కొరకై ఈ పరిచర్య అప్పచెప్తున్నాను.